అందరికీ నమస్కారం. శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఈ శుభప్రదమైన భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు అందరికీ మన మురళికి స్వాగతం. ముందుగా మధుకర్ గారు భగవద్గీత.
శ్రీ గణేశ జనని దుర్గాయై నమః, శ్రీ కుమార గణనాథ అంబాయై నమః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాః అధ్యాత్మ చేతసా నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యః, అన్ని కర్మములు నాయందే సమర్పించు, అసలు నేనే నీ బరువు అంతా మోస్తున్నాను అని అంటున్నారు. శాస్త్రీయమైన విహితమైనటువంటి ధర్మాన్ని ఈశ్వర అర్పణ బుద్ధితో చేయమని గురువుగారు మనకు సూచిస్తున్నారు. ఇది ఎందుకంటే మోక్షం కోసం. అధ్యాత్మ చేతస అంటే అధ్యాత్మ స్పృహతో. అధ్యాత్మ స్పృహ అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది అని, ఈ దేహములు అన్ని కూడా శాశ్వతములు కావు అని, అశాశ్వతములు అయిన ఈ దేహం కోసం ఇష్టానుసారం ప్రవర్తించరాదు అనేటువంటి స్పృహ. అధ్యాత్మ చేతనతో కర్మలు నా యందు సన్యసించి నిరాశీర్ నిర్మమో భూత్వ, ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇది రావాలి అనే ఆశను విడిచిపెట్టి, నాది అనేటటువంటి బంధాన్ని విడిచిపెట్టి, యుద్ధస్వ యుద్ధం చేయి, విగత జ్వర అజ్ఞానంతో పడుతున్న వేదనను వదిలివేయి, నాకు అర్పణ చేయి. భగవంతుని అందు బుద్ధి నిలిపి అటు తర్వాత పనిని అర్పణ చేయి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అది చేసి కమలాక్షిని అర్చించు కరములు కరములు అని కర్తవ్య నిష్టను బోధిస్తున్నారు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః, శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏమే మతమిదం, ఇదే నా అభిప్రాయం అని ఆపేస్తున్నారు. నిజానికి చెప్పదలుచుకున్న మాట అయిపోయింది. మళ్ళీ అర్జున ఉవాచ వస్తేనే చెప్తారు. నీ అభిప్రాయంగా నాకు ఏది శ్రేష్టం అంటే, నువ్వు కర్మిష్ఠుడివి ఇప్పుడు, కర్మయోగివికా అని భగవానుడు అర్జునుడికి బోధించారు. మయి సర్వాణి భూతాని అనేటువంటి ఈ శ్లోకం కర్మయోగం అయిన ఈ మొత్తం ఈ అధ్యాయానికి సారభూతమైన శ్లోకం. కృష్ణుని యొక్క ప్రధాన ప్రబోధం ఈ శ్లోకంలో దాగి ఉంది. ఈ శ్లోకం అర్థం కావడానికి పనికి వచ్చేవి మిగిలిన 29. మానవులు కర్మలు చేసేటప్పుడు అనేక రకాల స్థాయిలు ఉంటాయి. వారిలో మొదటి స్థాయి పశు స్థాయి లేదా ప్రకృతి శోధన స్థాయి, అటు తర్వాత స్థాయి ఆసురీ స్థాయి, రాక్షస స్థాయి అని, ఇక మూడవ స్థాయి ఇది మధ్యమ స్థాయి లేదా మామూలు మంచి మనుషుల స్థాయి. వీరిని కర్మానుష్ఠాన పరులు, సకామ కర్మ స్థాయి వారు అని అంటారు. అటు తరువాత స్థాయి నిష్కామ కర్మ, కర్మయోగంలో పైమెట్టు, వీరినే కర్మయోగులు అంటారు. అటుపై వారు చేసే కర్మ ఆభాస కర్మ అంటే లోక సంగ్రహ కర్మ అని చెప్పబడుతూ ఉంది. ఇది కర్మయోగం యొక్క సారాంశంగా మన గురువుగారు చెప్పారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్ జ్ఞానవానపి, ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ప్రకృతి ప్రేరేపణ చేస్తూ ఉంటే మనం ఎలా నిగ్రహించగలగడం చెప్పు అని అంటున్నారు. జ్ఞాని అయినటువంటి వానికి కూడా ప్రకృతి చేత ప్రేరేపింపబడి పనిచేస్తూ ఉంటాడు. జ్ఞాని అయిన వాడు కూడా ప్రకృతికి ప్రేరేపింపబడి పనిచేస్తూ ఉంటే, ఇక అజ్ఞాని అనేవాడు ప్రకృతి ప్రేరేపణకి లోబడి పనిచేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు అంటున్నారు. ఇక్కడ ఇద్దరికీ ఏమిటి తేడా అంటే, ఏమి చెయ్యాలో ప్రకృతి చెబుతుంది, ఎలా చెయ్యాలో వివేకం చెబుతుంది, అదే తేడా అంటూ ఇక్కడితో ఈ శ్లోకం యొక్క వివరణ ఆపుచేశారు గురువుగారు. తత్సర్వం శ్రీకృష్ణ శ్రీ గురు చరణారవిందార్పణమస్తు స్వస్తి.
మధుకర్ గారు చాలా చక్కగా మొదలుపెట్టారు కర్మయోగం గురించి. ఇప్పుడు అమ్మ లలితా పరమేశ్వరి అనుజ్ఞతో వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనే శాస్త్రాన్ని అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారు ఉపదేశిస్తున్నారు. ఈ భాష్యంను మన గురుకృపతో ఈరోజు మననం చేసుకునే భాగ్యం కలిగింది. ఇప్పుడు పద్మజ గారు చండీ మంగళ విద్యతో మొదలు పెడతారు.
నమస్తే అండి. మనం ఇప్పుడు మంగళచండీ విద్య గురించి తెలుసుకుందాం. మహేశ్వరి నామం నుండి పరాపర నామం వరకు మంగళచండీ మంత్ర విశేషాలు చెప్పబడతాయి. ఇదే మంగళచండీ ఉపాసన, ఇదే మంగళచండీ విద్య. శ్రీ మహేశ్వరి అయి నమః. మాయాస్వరూపిణి అయి మాయను ఎప్పుడు ప్రయోగించాలో, ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన తల్లి మహేశ్వరి. ఆమె సర్వనియామకురాలు, నిగ్రహానుగ్రహ శక్తి కలిగిన తల్లి. మాయా ఆవిడే, మాయ గురించి తెలిసింది ఆవిడికి. కర్మఫలాన్ని బట్టి నిగ్రహానుగ్రహాలు కలుగు చేస్తుంది. శ్రీ మహాకాళ్యై నమః. ఇది చాలా అందమైన విశేషమైన మాట. ఆకాశం రంగు నీలం. నీలం అనంతత్వానికి సంకేతం. అదే నల్లని వర్ణం, అదే కాళి. అనంత ఆకాశంలోని అంతులేని శక్తి స్వరూపిణియే కాళి. ఆమె అనంత ఆకాశ రూపిణి. ఇక్కడ గురువుగారు గౌరీనామం గురించి కూడా వివరించారు. అనంత ఆకాశ స్వరూపిణి కాళి అయితే అందులోని సూర్యుడు జ్యోతిర్గణాల రూపంలో వెలికి వచ్చిన జ్యోతి స్వరూపిణియే గౌరీ. ఇదే కాళీ గౌరీ తత్వం. శ్రీ మహాగ్రాసాయ నమః, శ్రీ మహాసనాయ నమః. ఈ రెండిటికి ఇంచుమించుగా అర్థం ఒకటే. ఈ అనంత ఆకాశ తత్వం మళ్లీ జ్యోతిర్గణాలని తనలోకి లాగేసుకుని తనలో నిక్షిప్తం చేసుకుని అంతుబట్టని మహాశక్తి మహాగ్రాస. గ్రాసం అన్న అసన అన్న ఆహారమే. అసలు అంతుబట్టకుండా ఒకేసారి లాగేస్తే మహాగ్రాస. ఇక్కడ నశిస్తుందని తెలిసే లోపలే మొత్తం అయిపోతుంది. కానీ నశిస్తున్నాయని తెలుస్తూ నశిస్తుంటే అది మహాసన. ప్రళయ వేదాలు చెప్పడానికే మహాగ్రాస మహాసన. ఇక్కడ బ్లాక్ హోల్ సిద్ధాంతం గురించి గురువుగారు వివరించారు. ఇలా మహాగ్రాసగా మహాసనగా ఉన్నది మహాకాళియే. కాలమే మహాకాళి. ఇక్కడ కాలస్వరూపం గురించి గురువుగారు వివరించారు. మహాప్రళయ కాలంలో మృత్యువునే నంజుడు పదార్థం చేసుకుని శరీర బలాలు, బుద్ధి బలాలు, దిక్పాలకులతో సహా అన్ని బలాలను అమ్మ మహాకాళి రూపంలో మహాగ్రాసంగా మహాసనగా లోపలికి లాగేసుకుని నిక్షిప్తం చేసుకుంటుందిట. సృష్టి అంతా పరమాత్మలో విలీనమవుతుంది. తర్వాత పునఃసృష్టి క్రమంలో క్రమంగా అన్ని బయటకు వస్తాయిట. అందుకే అమ్మని మనం క్రమంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని కొలుచుకుంటాం. గురుగారి ఈ సందర్భంలో గుట్టలో బొమ్మల్ని అమ్మే మహిళను శ్రీ రామకృష్ణ పరమహంస మహాకాళి అని ఎందుకు నమస్కరించారో వివరించారు. అదేవిధంగా మహాకాళి తత్వాన్ని వివరించారు. శ్రీ అపర్ణాయై నమః. పర్ణములు విడిచి శివునికే తపమాచరించింది కాబట్టి అమ్మ అపర్ణ. ఇంకా అపర్ణ అంటే ఆకులు లేని తీగ అంటే మూలాధార నుండి సహస్రారం వరకు ఉన్న అపర్ణాలతిక అనగా మనలోని కుండలిని తీగ. ఇప్పుడు అమ్మ ఏ విధంగా తపమాచరించిందో తెలుసుకుందాం. ఏకపాదం మీద పంచాగ్ని మధ్యలో నిలబడి ఇంకొక పాదం పద్మాసనంగా పైకి మడుచుకుని ఒక చేతితో అనాహతం వద్ద చిన్ముద్ర ఉంచి మరొక చేయి సహస్రారం వద్ద ఉంచి పంచాక్షరి జపిస్తూ శివుణ్ణే ధ్యానిస్తున్న అమ్మ ఈ రూపం తపఃకామాక్షి రూపం. ఇది పూర్తిగా కుండలిని సంకేత రూపం. అపర్ణ నామానికి మరొక అర్థం అపగత రుణ. అపర్ణ అంటే రుణబాధలు పోగొట్టే తల్లి. ఇంకా అపర్ణ నామానికి జ్యోతిష్ శాస్త్రానికి అనుబంధం ఉంది. ఈ నామపారాయణం కుజుదోషాన్ని పోగొడుతుంది. శ్రీ అపర్ణాయై నమః అనే ఈ మంత్రనామపారాయణం వివాహం కాని వారికి వివాహం జరిపిస్తుంది, సంతానం కోరుకునే వారికి సంతానాన్ని కలగజేస్తుంది, రుణబాధని పోగొడుతుంది. ఇంకా అమ్మ తపకామాక్షి కాబట్టి తపసాధనే పండిస్తుంది. ఈ సందర్భంగా గురువుగారు పూర్వ పాండ్యదేశంలోని సోమదేవుని వృత్తాంతం చెప్పారు. మనం ఇంత విజ్ఞానవంతమైన హిందూ మతంలో జన్మించినందుకు ధర్మము, భక్తి, జ్ఞానంతో దేవతాతత్వాన్ని తెలుసుకుని దేవతని ఆరాధించాం. సర్వే జన సుఖనోభవంతో, లోక సంస్థ సుఖనోభవంతో. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈ రెండు మాటలు మాట్లాడగలిగే జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నమస్కారం అండి. చాలా చక్కగా చెప్పారు. శ్రీ అపర్ణాయ నమః. ఇప్పుడు మారుతి గారు మాట్లాడతారు.
శ్రీ మాత్రే నమః. మంగళ చండి ఉపాసనలో ఆరవ నామం చండిక. చెడి కోపే అభక్తేషు కోప సత్వాత్ చండిక. భక్తి లేని వారు ఎందు కోపం కలదు. చెడి ధాతువుకు కోపము అని అర్థము. ఈ కోపము ఈశ్వర ఆగ్రహము. ఈ తత్వం ద్వారా లోక సంరక్షణ కొరకు రాక్షసులను శిక్షించి అనుగ్రహిస్తుంది. దేవతలను రాక్షసుల భారి నుండి రక్షించి అనుగ్రహిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ద్వారా ధర్మ సంస్థాపన చేసే స్వరూపమే చండి. మనలోని అజ్ఞానాన్ని నాశనం చేసి మనకు సంపూర్ణ అఖండ జ్ఞానంను ప్రసాదించి సంపూర్ణ రక్షణనిస్తుంది. అదే చండి నామశక్తి. చండముండాసుర నిషూదిని. చండా ముండా అను అసురులను సంహరించిన తల్లి. కాలో జగద్భక్ష తత్వము ఈ నామం. చండ అనగా రజోగుణము, ముండా అనగా తమోగుణము. ఈ రెండు గుణాలను నాశనం చేసే తల్లితత్వమే ఈ నామము. చండముండ సంహారం చేసి చాముండ అయినది. చముం అనగా సమూహము అని అర్థము. ఈ పదం అనేక తత్వాన్ని సూచిస్తుంది. ఈ అనేక తత్వం నశించి మనలో ఏకత్వం మిగలాలి. ఆ ఏకత్వమే అద్వితీయము. అదే బ్రహ్మతత్వము. ఈ బ్రహ్మ విద్యయే చాముండా విద్య. క్షరాక్షరాత్మిక క్షర అక్షరముల కలయికే ఈ నామము. క్షరగా క్షర అనగా నశించేది, అక్షర అనగా నాశనము లేనిది. క్షరము అక్షరము ఏకముగా చూడగలిగితే అమ్మరూపం గోచరిస్తుంది. జగత్తు బ్రహ్మము కలిపి ఏకంగా చూడాలి, అదే విశ్వరూప దర్శనము, అదే జ్ఞాన దర్శనము. బ్రహ్మమైన అక్షర స్వరూపాన్ని క్షరములతో కూడా దర్శించటమే ఈ నామం సూచిస్తున్నది. ఆ ఏకత్వాన్ని ఎల్లవేళలా మనసావాచ కర్మేణ గుర్తించి అదే భావంలో ఉంటూ అమ్మ ఉనికిని ఎల్లప్పుడూ మనలో జాగ్రత్త స్థితిలో ఉంచుకోవటమే ఈ నామానికి ఉన్న పరమార్థ తత్వము. సర్వలోకేశి, ఈ లోకమంతటికీ ఈమె నియామకురాలు. అందుకే ఈ తల్లి సర్వలోక ఈషి ఈశ్వరి, విశ్వధారిణి. ఆ విశ్వ ఈశ్వరిగా ఉంటూ సమస్తమును పోషిస్తూ ఉంటుంది, భరిస్తూ ఉంటుంది, ధరిస్తుంది. విశ్వధారిణికి భూదేవి అని పేరు కూడా ఉన్నది. భూమిలో ఉన్న అపార సంపదలు, భూమి మీద ఉన్న మనకు గోచరమయ్యే అపార సంపదలు, మనకు ఆ తల్లి ప్రసాదించిన ఉపాధులు మన పోషణ కొరకు. సుసంపన్నమైన ఈ ధరణిని మనకు ప్రసాదిస్తూ ఉన్న ఆ విశ్వధారిణికి నమస్కరిస్తూ మనందరిలో ఉన్న విశ్వమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితమ్మకు నమస్సు మంజలి. గురువు గారికి నమస్కారములు. మీ అందరికీ నమస్కారం.
చాలా చక్కగా చెప్పారండి మారుతి గారు. ఇప్పుడు పవన్ కుమార్.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ సుభగాయై నమః. త్రివర్గదాత్రి సుభగా నామాలు చండీ విద్య ఫలములు. ఈ ప్రపంచమంతా మూడు భాగాలుగా ఉంది, మూడు కాలాలు. సర్వజీవుల్లో మూడు శరీరాలుగా ఉన్నాయి. సామ్య వృద్ధి క్షయములు కలిగిస్తుంది. వీటిని అన్నిటినీ ఇచ్చేది ఆ తల్లి, నడిపేది ఆ తల్లే. ధర్మ అర్థ కామములు ఇస్తుంది. మోక్షము ఏమైంది అంటే, మోక్షము విభాగంలోకి రాదు, అది అపవర్గము, అఖండమైన దాన్ని, అఖండమైనది. దానికి భాగము లేదు. మోక్షము పురుషార్థంలో చెప్పారు. మోక్షాన్ని కొంతమంది చక్కగా అన్వయించారు. శాండ్విచ్ చూస్తే అర్థమవుతుంది. రెండు బ్రెడ్ ముక్కలను తీసుకుంటాము, ధర్మము పైది, మోక్షము కిందది. వాటిని విడిగా తినలేము, అందుకనే మనము తేనె కానీ జాము రాస్తాము, అది తీపి, అదే అర్థకామాలు. ఈ కోణంలో విచారణ చేస్తే చాలా అర్థాలు వస్తాయి. మనం తినే దాంట్లో కూడా ఇంత పరమార్థం ఉందా అని తెలుస్తుంది. శుభగా అంటే సు అంటే మేలు, మంచి. భగము అంటే ఐశ్వర్యము, అదే సౌభాగ్యము. ఆ సౌభాగ్య విద్య కంచి కామపీఠలో ఆరాధిస్తూ ఉంటారు. భగవంతుణ్ణి ఎప్పుడు ఏమి అడగాలి అంటే, ఏ ఐశ్వర్యము ధర్మబద్ధముగా వస్తుందో, ఏ ఐశ్వర్యము నాకు ఇహంలో లోటు లేకుండా చేస్తుందో, పరమార్థ జ్ఞానానికి ఆటంకం కలిగించకుండా ఉంటుందో, ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వు స్వామి అని అడగాలి. ఎందుకంటే ధర్మబద్ధమైన ఆహారం తింటేనే అప్పుడు వివేక వైరాగ్యాలు వస్తాయి. భగ అంటే ఐశ్వర్యము, మహత్యము, సౌందర్యము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము, వీరత్వము, సంకల్పము, శోభ, ప్రయత్నము, ధర్మము, సూర్య భగవానుడు, మోక్షము భజింపబడుతుంది. ఆశ్రయించుట, ఉపాసించుట, సృష్టిలో శక్తులన్నీ అమ్మవారివే అని తెలుసుకోవాలి. అందమైన ప్రతి వస్తువు అమ్మరూపమే. మంగళకరమైన వస్తువులు చెప్తూ చెరుకు, తాటిబెల్లము, అనుములు, జీలకర్ర, దేశీయ ఆవు పాలు, దాని నుంచి తయారు చేసిన నెయ్యి, పెరుగు, ఎర్రని పువ్వులు, కుంకుమ, లవణము అని చెప్పారు. త్రయంబక అంటే శివుడి శక్తి, శివునకు అభినురాలు. మూడు కన్నులు కలవి అని, సూర్యచంద్ర అగ్నులు. మూడు కాలాలు దర్శించే అంబ అంటే జగదంబ, దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఇచ్చా జ్ఞాన క్రియ, శక్తి రూపాలుగా ఉన్న తల్లి. మూడు గుణాలతో కనిపిస్తుంది, సత్వరజస్తమో గుణాత్మిక. త్రిగుణాత్మిక శక్తిని కారణ బ్రహ్మము అంటాము. ప్రపంచం రచన చేయాలి అనుకున్నప్పుడు అమ్మవారు ఈ సత్వరజస్తమో గుణాలను మాయగా ముందుగా ప్రకటిస్తుంది. అటు తర్వాత కార్యబ్రహ్మ ఏర్పడుతుంది, అంటే ప్రపంచము. స్వర్గం అంటే పుణ్యం వల్ల లభించే ఉత్తమ లోక సుఖాలు. అపవర్గము అంటే ఇంకా లోకాలతో సంబంధం లేని స్థితి, అదే మోక్షము. అమ్మవారిని ఆశ్రయిస్తే భక్తి జ్ఞానాలు ఏమీ లేకపోయినా కేవలం అమ్మవారిని పూజ చేస్తూ ధర్మబద్ధంగా తప్పు చేయకుండా ఉంటే వాళ్ళకి అమ్మవారి స్వర్గం ఇస్తారు. అమ్మ నువ్వు తప్ప ఇంకా ఏమీ లేదు అని అమ్మతత్వాన్ని విచారణ చేస్తూ భావన చేస్తూ ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అమ్మవారు అపవర్గం ఇస్తారు. అపవర్గం అంటే పవర్గం లేకపోవటం, అంటే పాపం పుణ్యం, ఫలం బంధం, భయం మరణం లేకపోవటం. భక్తిని జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే తల్లి ఇక్కడే ఇస్తుంది. అమ్మవారు ఎప్పుడో ఒకప్పుడు రే నేను అనబడే ఆత్మను నేనేరా అనగానే ఐక్యం లభిస్తుంది, మోక్షం ఇక్కడే వస్తుంది. ఇంకా మన ప్రారంభవశాత్తు అది రాకుండా వెళ్ళిపోతే అప్పుడు అమ్మవారు తన లోకంలో పెట్టి ఆ తర్వాత క్రమక్రమంగా ఐక్యం చేసుకుంటారు. వారి యొక్క దివ్య లోకాలకు వెళ్తే అపవర్గము అంటారు. అభిన్నముగా ఐక్యం అయిపోతే అది సాహిత్య మోక్షము. భక్తి జ్ఞానము రెండు ఒకటే. పరమాత్మ గురించి ఆలోచిస్తే జ్ఞానము, పరమాత్మను ప్రేమిస్తే భక్తి. అమ్మను ఆశ్రయిస్తే దుఃఖస్పర్శ లేని సుఖం ఇస్తుంది. మనకి జ్ఞానము కానీ కలిగితే అమ్మని తలుచుకుంటే ఆనందంగా ఉంటాం, జరిగే సంఘటనలు చెలించాం, అప్పుడు మన స్థితి క్రమక్రమంగా బంధమోక్షాలకు అతీతంగా వెళ్ళిపోతాం. కనుక దాన్ని ఇహలోకంలో లభించే అపవర్గము అంటారు. మరి ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే శుద్ధం, శుద్ధం అపావవిద్ధం అంటారు. శుద్ధం అంటే పాపం దెబ్బ లేనిది అని అర్థం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కనుక ఆనందంగా ఉన్నాను, కానీ మాట్లాడటం అయిపోయిన తర్వాత శాండ్విచ్ ఉదాహరణ అక్కడ శ్రీ గురువు గారు చెప్పలేదు కదా, వేరే చోట చెప్పిన దాన్ని ఇక్కడ ఎందుకు చెప్పాడు అని అడుగుతారేమో అని భయము బాధ దుఃఖము రూపంలో ఉంది. కానీ నాతో మాట్లాడిస్తున్న అమ్మ, నాకు ఈ స్ఫురణ ఇచ్చిన అమ్మ వీటి వేటికే అంటకుండా ఉన్నారు. నిత్యముక్తగా పరబ్రహ్మ స్వరూపిణి, సర్వముకు అతీతముగా జ్ఞానము, మాయా మాలిన్యము ఏమీ లేనిది, త్రిగుణాలకు అతీతముగా, జగత్తుకి అతీతంగా ఆ శుద్ధతత్వాన్నే బ్రహ్మం అంటాము. అందుకనే మనము శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటాము. ఇప్పుడు మనకు జగత్తుతో కలిపి పరమాత్మను చూడటం నేర్చుకున్నాం. క్రమక్రమంగా ఈ జగత్తత్వాన్ని తీసివేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఇది ఎలాగూ అంటే ఏదైనా వస్తువు కొన్నప్పుడు గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తాడు, విప్పిన తర్వాత గిఫ్ట్ తీసి ప్యాక్ ని వదిలేస్తాం. అలాగే ఈ ప్రపంచం గిఫ్ట్ ప్యాక్, ఇందులో అమ్మ గిఫ్ట్ ఉంది. ఈ జగత్తు గిఫ్ట్ ప్యాక్ అయితే అందులో ఉన్నది గిఫ్ట్ శుద్ధం. మనం విచారణతో ప్యాక్ తీసివేసి గిఫ్ట్ని పట్టుకోవాలి. అందులో ఉన్న అమ్మ ఎలా ఉంటుంది అంటే జప పుష్ప నిభాకృతి, మంకెన పువ్వు, ఎర్రని పువ్వు లాంటి వెలుగు కలిగిన రూపము. పుష్పం అంటే వికసించుట, అంతేకాక కుసుమము, వికాసము అని కూడా ఉంది. ఆ శుద్ధతత్వం కావాలి అంటే మొట్టమొదటి కావలసింది జపం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞానం జప యజ్ఞోస్మి అన్నారు. జపం చాలా గొప్పది, దానితో ఏదైనా సాధించవచ్చు అన్నారు. ఒకసారి మఠం వేసుకుని భగవంతుడి నామస్మరణ చేస్తే పరమాత్మనే సమాధానం ఇస్తారు. జపము మంత్రము ఎప్పుడు వికసిస్తుంది అంటే గత జన్మల పుణ్యఫలము, ఈ జన్మలో మనం సాధన విశిష్టత, చేస్తున్న పద్ధతులు, అనుకూలత విశేషము, అంతేకాక గురుకృపపై ఆధారపడి ఉంటాయి. మనం జపం చేసేది మంత్రాన్ని, మంత్రానికి దేవతకు అభిన్నము, దేవత యొక్క చైతన్యమే మంత్రము. జపం వికసించగానే ఆ జపం యొక్క అక్షరాలు వెలుగు అమ్మ ఆకృతిగా కనిపిస్తుంది. జపం వికసించగానే తత్ మంత్ర చైతన్యం ప్రకాశంగా గోచరిస్తుంది. ఇవి ఎలా చెప్తారు అంటే ఒకసారి క్షేత్రయాత్ర చేస్తున్న త్యాగరాజస్వామి వారు పుత్తూరు ప్రాంతానికి వచ్చారు. అక్కడ సదాశివేశ్వరుడి ఆలయం ఉంది. అక్కడ హఠాత్తుగా బావిలో పడిన మరణించి ఒక శవాన్ని బయటపెట్టి భార్య పిల్లలు ఏడుస్తున్నారు. అది చూసి ఆయన మనసు వేదన కలిగింది. అది ఎలా ఉంది అంటే వీడు ఉన్నారు, ఏది పోవటం వల్ల పోయాడు అని ప్రశ్న వేసుకున్నారు. చైతన్యం పోయింది, ఈ చైతన్యము ఎవరు? ఒక్కసారి చూసి నాకు తనకి చైతన్యము ఒకటే అని ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇక్కడ జీవాధారము ఒకటే అని, నా జీవాధార, నా చూపు ప్రకాశమా, నా నాసికా పరిమాణమా, నా జపరూప వర్ణమా, నా పూజా ఫలమా, ఓ రామచంద్ర ప్రభు అంటూ నోటి నుంచి వచ్చిన కీర్తనలో జపరూప వర్ణన వికసించింది. దాని నుంచి ఒక ప్రభావం ఆయన నుంచి వెలికి వచ్చి మృతుడి దేహం నుంచి ప్రసరించగానే తిరిగి లేచి కూర్చున్నారు అని శ్రీ గురువు గారు చెప్పారు. గత ఏడాది మనము భాగవత పుస్తకం చేసుకున్నప్పుడు భగవంతుడు కృప, శ్రీ గురువు గారి కృప వల్ల మనకు భగవంతుడు మన కోసం పంపించారా అన్నట్టుగా శ్రీ చింతలపాటి వెంకట శివరామకృష్ణ గారు కేవలం ఒక నెల రోజుల్లో 3 సార్లు ప్రూఫ్ రీడ్ చేశారు. వారు ఇప్పుడు మన మధ్యలో లేరు. వారు ఆత్మ సాధించాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలి అని ఆ అమ్మ పాదాలు, శ్రీ గురువు గారి పాదాలు పట్టుకొని కోరుకుంటున్నారు. నేను చెప్పిన నామ ఫలాలు రామకృష్ణ గారి కుటుంబానికి చెందాలి అని ప్రార్థన చేస్తూ స్వస్తి.
మీ అందరితో మేము కూడా అదే ప్రార్థిస్తున్నాము. ధర్మబద్ధమైన జీవన విధానము, జపము, ఈ రెండింటి ప్రాముఖ్యత గురించి చక్కగా మళ్ళీ గుర్తు చేశారు మా అందరికి. ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మరాంబ గారు మాట్లాడతారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మ నామం ఓజోవతి. ఇది చాలా విశేషమైన నామం. సర్వప్రపంచం మీద ప్రసరించే ఆ పరబ్రహ్మ శక్తే ఓజస్సు. ఇది శరీరంలో 8వ ధాతువు. శరీరంలో ప్రవహించే శక్తి అయిన ఓజస్సు ప్రాణము జీవంగా మారి మిగిలిన సప్తధాతువులను తయారు చేస్తుంది. చిచ్చక్తి రూపమైన ఈ ఓజస్సు శరీరంలో సర్వ ఇంద్రియములను పట్టి ఉంచుతుంది. ఏ బలమునకు కామ రాగ దోషాలు లేవో ఆ పరమాత్మ యొక్క శక్తి బలం ఈ సర్వ జగత్తును పట్టి నడిపిస్తుందని ఆదిశంకర్లు వివరించారు. ధృతి ధర, ధృతి అనగా వెలుగు. శరీరానికి ఒక వెలుగు ఉంటుంది. ఈ వెలుగు సప్తధాతువులను శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది. ఓజస్ అనే శక్తి ద్వారా ధృతిని అమ్మ మనకు ప్రసాదిస్తోంది. యజ్ఞ రూప, యజ్ఞం అనగా త్యాగపూర్వకమైన కర్మ. ఈ సృష్టిలో ఏది కావాలన్నా మనకు దేవతలే ప్రసాదించాలి. దానికి మనం యజ్ఞ రూపంగా దేవతలకు సమర్పించాలి. నా కొరకు అనే భావన లేకుండా కర్మలను ఆశ్రయించడమే నిజమైన యజ్ఞం అన్నారు మన గురువు గారు. ఈ సృష్టిని అంతా యజ్ఞంగా దర్శించిన మన భారతీయ ఋషులు యజ్ఞం ద్వారానే పరమాత్మను దర్శించమని బోధించారు. సర్వగతమైన బ్రహ్మము యజ్ఞంగా ప్రపంచాన్ని నడుపుతోందని వివరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన శ్లోకాన్ని గురువు గారు ఇలా వివరించారు. ప్రాణులు అన్నం వలన, అన్నం మేఘం వలన, మేఘములు యజ్ఞం వలన, యజ్ఞములు సత్కర్మల వలన, సత్కర్మలు వేదముల వలన, వేదములు అక్షర పరబ్రహ్మ వలన కలుగుతున్నవి. కావున సర్వవ్యాపకమైన బ్రహ్మము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడినది. ప్రియవ్రత, వేదం కర్మలను రెండు రకాలుగా వివరించింది. యజ్ఞములు రెండు వ్రతములు. వ్రతములు అనగా నియమపాలన. ప్రియమైన శివుడినే వ్రతముగా కలిగి సర్వవ్రతములు తనకు ప్రీతిగా కలిగిన తల్లి ప్రియవ్రత. సకల వ్రతముల స్వరూపము ఫలప్రదాత అమ్మే. యజ్ఞములు వ్రతములు రెండు మనం తరించడానికి ఇచ్చిన అమ్మ రూపాలే. ఇవి పాటించడం సాత్విక జీవనానికి చాలా ముఖ్యం అని వచ్చించారు మన గురుదేవులు. దురారాధ్య, తల్లి మిక్కిలి కష్టం చేత పూజింపబడేది ఆరాధింపబడేది. కానీ ఇంద్రియములను నిగ్రహించి మనసును ఏకాగ్రపరిచి భక్తితో అమ్మను ఆరాధిస్తే అమ్మ అనుగ్రహం పొందడం సులువు. దురాదక్ష, అమ్మను ఎదుర్కోవడం లొంగ తీసుకోవడం దుర్లభం. భక్తితో తల్లిని సులువుగా చేరవచ్చు. చపల చిత్తులకు దురారాధ్య, నిగ్రహశక్తులకు సుఖారాధ్య మన లలితమ్మ. పాటలి కుసుమప్రియ, ఎర్రని పువ్వులంటే అమ్మకు ఇష్టం. మనలోని భావాలన్నిటినీ ఏకం చేసి అమ్మకు అర్పించడం అన్నారు గురువు. మహతి మేరు నిలయ, మహతి అనగా లేదని అర్థం. మనలోని వెన్నుదండే మేరు. మేరునందు నిలయమైన తల్లిని మేరు నిలయ. ఈ జగత్తుకు ఆధారం మేరు. విశ్వచక్రం, జ్యోతి చక్రం అమ్మను ఆధారం చేసుకుని భ్రమిస్తున్నాయి. సర్వ మంత్రములు మేరువు నుండే పుట్టాయి. మేరు అంటే అమ్మ యొక్క మహామంత్రం. ఇక్కడ గురువు గారు ఈ నామాన్ని జానపరంగా చాలా గొప్పగా వివరించారు. ఇది ఒక రథం. శ్రీచక్రాన్ని కూడా రథంతో పోల్చారు. దీన్ని నాలుగు చక్రాలు, నాలుగు వేదాలు, గుర్రాలు పురుషార్థాలు, ఆనందం ధ్వజం. ఇలా ప్రతిష్టమైన తల్లిని ప్రార్థించితే మనల్లో ఉన్న బండాసురుణ్ణి వధించి మనల్ని అనుగ్రహిస్తారు లలితమ్మ. మందార కుసుమ ప్రియ, అమ్మకు మందార కుసుమాలంటే ప్రీతి. మందార కుసుమాలు అనగా కల్పవృక్ష కుసుమాలు. తెల్లజిల్లేడు పువ్వులను ఈ భూమి మీద కల్పవృక్ష కుసుమాలు అంటారు. మేరు నిలయ, కుసుమ ప్రియ అయిన తల్లికి నమస్కారం. శ్రీమాత్రే నమః. స్వస్తి.
యజ్ఞాలు వ్రతాల గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు వీణా గారు మాట్లాడతారు.
అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. మనము ఇంకా లలితని మనం మార్తాండ భైరవ మండలంలోకి వెళ్ళి చేసుకుందామండి. మేలు లలితని. ఈ మార్తాండ భైరవుడు మనకు తెలిసిన ప్రత్యక్ష సూర్యనారాయణుడు. ఆయన ఉండేది కూడా శ్రీమన్నగరంలోనేట. ఆయనకు వచ్చిన శక్తి అంతా కూడా అమ్మ ఉపాసన వల్లే వచ్చిందటండి. సో ఆయన ఉండేది శ్రీమన్నగరంలో. మనము వజ్ర ప్రాకారాలు, పంచలోహ ప్రాకారాలు, అమ్మ వారాహి గృహము, మంత్రిని గృహము ఇవన్నీ దాటి వెళ్తే 22-23 ప్రాకారాల మధ్యలో అహంకారం అనే కోటకి ఉత్తరంలో ఈయన మార్తాండ భైరవుడి కోట ఉంది. ఆ కోటలో ఆయన ఉండి ఆయన సింహాసనం మీద కూర్చొని అమ్మని మణిమయమూర్తిగా రత్నమూర్తిగా ఉపాసిస్తూ ఉంటారు ఆయన శక్తులు చక్షుస్మతి ప్రకాశనితో కలిసి. ఇలాంటి మార్తాండ భైరవుని ఉపాసిస్తే ఆరోగ్యం కలుగుతుంది. మనందరికీ వారి కృప వల్ల బాహ్య అంతర ఆరోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఇవాళ నామాల్లోకి ప్రవేశిద్దామండి. వేదాంతము, బ్రహ్మము, బ్రహ్మ విద్య అని ఇలా మనం చాలా పెద్ద పెద్ద మాటలన్నీ వాడతాము. ఇవన్నీ నిజానికి అర్థం కావాలి కొంచెం అన్నా అంటే మన చిత్తం కొంచెం శుద్ధం అవుతూ ఉండాలండి. అసలు ఇంతకీ వేదాంతం అంటే ఏంటి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే ఏం లేదండి, మూడు గుణాలు, సత్వ రజస్తమ గుణాలు. ఈ గుణాలకు లోబడి ఉంటే జీవుడు, ఈ గుణాలకు అతీతమైన వాడు ఈశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ, ఇంకా ఇవన్నీ సోపానాలు. మనకి ఏ పురాణమైనా ఏ వాంగ్మయమైనా ప్రతీకాత్మకంగా చెప్పేది ఇదేనండి, గుణాత్మక గుణాలను దాటాలని, గుణాలను అధిగమించాలని. రజగుణము, తమగుణము అంటే మనం నేను చాలాసార్లు చెప్పుకున్నట్లు అహం మమ, నేను నాది. వీటిని దాటి సత్వగుణంలోకి వెళ్తే గాని ఈశ్వర జ్ఞానము, స్వరూప జ్ఞానము తెలియబడదు. భగవద్గీతలో ఒక అధ్యాయం అంతా కృష్ణ పరబ్రహ్మ వీటన్నిటి గురించి చెప్తారు కదా. ఇక ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాను అంటే మనకి నామాల్లోకి వెళ్తే తెలుస్తుందండి. వాటి నామాలన్నీ వీటి గురించే. వీరారాధ్య, విరాడ్ రూప, విరజ, విశ్వతో ముఖ్య. వీరారాధ్య, వీరుల వల్ల వీరులను ఆరాధిస్తారటండి అమ్మని. వీరులు అంటే శ్రీ విద్యా పూర్ణ దీక్ష కలవారిని వీరులు అంటారు. అలాగే నియమబద్ధులై దీక్షగా ఆరాధించేవారు కూడా వీరులు. ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించి పరమాత్మయందు లయం చేసేవారు, సాధనాపటుత్వము, చిత్తశుద్ధి గల యోగుల్ని వీరులు అంటారు. నేను నాది అనే అభిమానం లేనివారు వీరులు అంటే రజోగుణము, తమోగుణం లేకుండా సత్వగుణంలోకి వచ్చిన వారు. విరాట్ రూప, అమ్మని విరాట్ స్వరూపంగా దర్శిస్తున్నారు ఈ నామంలో. ముందు దీని గురించి విస్తారంగా వ్యాఖ్యానించడం జరిగింది. విరజ, రజస్సు లేనిది, రజోగుణ తమోగుణ మాలిన్యాలు లేని శుద్ధ సత్వగుణం గల తల్లి. ఇది సత్వం కూడా దాటిన స్థితి. ఇంకొక అర్థం విశిష్ట రజం కలది అంటే ఇక్కడ రజం అంటే బీజ శక్తి, కారణమైన శక్తి, మూలశక్తి, సృష్టికి కారణమైన మూలశక్తులను నిర్వహిస్తున్న తల్లి. ఈ విరజాశక్తి పీఠం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఒరిస్సాలోని గిరిజాదేవి క్షేత్రం. గిరిజాదేవి అంటారు కానీ అది విరజాదేవి అమ్మవారి క్షేత్రం అండి. విశ్వతో ముఖి, విశ్వమంతా ముఖాలు కలది. అమ్మ సంపూర్ణ జ్ఞానస్వరూపిణి, ఎటువైపు నుంచైనా చూస్తుంది, వింటుంది, అనుగ్రహిస్తుంది. ఈ విరజాని విరాట్ రూపాకి, విశ్వతో ముఖికి మధ్యలో పెట్టడంలో ఔచిత్యం ఇప్పుడు చూద్దామండి. త్రిగుణాత్మకమైన విశ్వమంతా అమ్మే సృష్టించిన, అమ్మే అయినా ఆవిడ త్రిగుణాతీత, శుద్ధ సత్వం. నిండారు లోచూపు, నిలువైన తెలివి, అంతర్ముఖమైన పరిపూర్ణ జ్ఞానమే అమ్మ స్వరూపం. ప్రత్యగ్ రూప, పరాకాశ, ప్రాణదా, ప్రాణరూపిణి. ప్రత్యేక రూప, పరాన్ముఖము, ప్రత్యన్ముఖము, బహిర్ముఖత్వము, అంతర్ముఖత్వము. నిర్విషయ జ్ఞానం అందాలి అంటే పరాన్ముఖత్వం వదిలి వెనక్కి అంటే ప్రత్యన్ముఖం అవడం చాలా అవసరం. ఈ అంతర్ముఖత్వంతో లోపలికి వెళ్తే గోచరించే జ్ఞానం అమ్మ. ఇది ఈ మంత్ర ఉపనిషద్ వాచ్య మంత్రం. ఇంద్రియ లక్షణమే పరాన్ముఖం. కొందరు ధీరులు మాత్రమే అంతర్ముఖులై ప్రత్యేగాత్మను దర్శించగలరండి. ఈ ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్న అమ్మవారు, అమ్మవారికి నమస్కారాలు. అలాగే పరాకాశం, అమ్మ ఆకాశ స్వరూపిణి. మనకి కనిపించే ఆకాశం భూతాకాశం. ఈ ఆకాశం అన్నింటికీ అవకాశం, సర్వవ్యాపకము, ఆధారము. ఈ భూతాకాశానికి ఆవల ఉన్నది పరాకాశం. పంచగగన పద్ధతిలో ఉపాసన చేసే వారికి ఇది బాగా తెలుసుంటుంది. ఈ భూతాకాశంతో సహా ఉన్న భూమండలము, నక్షత్ర గ్రహ గోళాలన్నింటినీ ఆధారం చేసుకున్న ఉన్నది పరాకాశం. ఈ పరాకాశమే చిచ్చక్తి, చైతన్యం. ఈ పరాకాశం అయితే మన హృదయంలో కూడా ఉందట. దహరాకాశంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఇది మన శరీరంలో ఎక్కడుంది అంటే శిరోదేశంలో ఉన్న ద్వాదశాంత స్థితి, సహస్రారం దగ్గర ఉన్న స్థితిని పరాకాశం అంటారండి. తర్వాతది ప్రాణదా. ఈ పరాకాశం నుంచి వస్తున్న చిచ్చక్తి సుషుమ్నా నాడి ద్వారా సర్వనాడుల్లో ప్రవహిస్తూ ప్రాణశక్తిని ఇస్తుంది. ప్రాణాలు ఇస్తున్న తల్లి ప్రాణానికి ప్రాణమైన తల్లి. ఇదంతా అర్థం అవ్వాలి అంటే మనం ప్రత్యక్ష అవ్వాలి, అంతర్ముఖం అవ్వాలి. ప్రాణరూపిణి, ప్రాణాలకి ఆవల ఉంటూ ప్రాణం ఇస్తున్నారు అమ్మవారు. ముఖ్య ప్రాణ స్వరూపిణి అయిన కుండలినిగా మనలో విహరిస్తున్నారు. అమ్మని ఆరాధించాలి అంటే ప్రాణాలని ముందు చేస్తూ, ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి. మార్తాండ భైరవారాధ్య, వారినే చూస్తూ కూర్చున్నాం కాబట్టి వారి గురించి చెప్పుకుందాం. మార్తాండ భైరవు నుంచి ఆరాధించబడుతున్న తల్లి.
విశ్వానికి తన రశ్ముల ద్వారా ప్రాణాన్ని అందిస్తున్న సూర్యుడు కూడా అమ్మనే ఉపాసిస్తూ ఉంటారు శక్తి కోసం. అమ్మ కాలచక్రాన్ని నియమించాలనుకున్నప్పుడు తన హృదయాకాశం నుంచి అంటే పరాకాశం నుంచి మార్తాండ భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఈ మార్తాండ భైరవ మండలం నుండి 14-15 నిత్యాదేవతలు ఉత్పన్నమై కాలచక్రం ఏర్పడింది. సూర్యమండలంలో ఉన్న శివతేజస్సుని మార్తాండ భైరవుడు అంటారు. మృతమైన అండం నుంచి బయటికి వచ్చినవాడు, అలాగే మృతమైన ప్రపంచాన్ని చైతన్యం చేసేవాడు, జడానికి జీవాన్ని ఇచ్చేవాడు. అమ్మని రత్నమయమైన మూర్తిగా ఆరాధిస్తూ శక్తిని పొందారు. అలాగే మణిమల్లుడు అనే దైత్యుని సంహరించడం కోసం శివయ్య మార్తాండ మండలంలో నుంచి సూర్యమండలంలోంచి మార్తాండ భైరవుడిగా బయటకు వచ్చారు. ఈయన్నే మల్లారి అంటారు. ఈయన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి దగ్గరగా ఉంటారు. చివరిగా మార్తాండ భైరవారాధ్య అంటే శివుని రూపంలో ఉన్న సూర్యుని రూపంలో ఉన్న శివునిచే ఆరాధించబడే తల్లి అంటే శివారాధ్య అనే మళ్ళీ చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత నామం మంత్రిని న్యస్తరాజ్యదు. లలితాంబ రాజ్యభారం అంతా మంత్రిని దేవికి అప్పగించింది. రాజ్యభారం ఏంటి, అప్పగించడం ఏంటి చూద్దాం. బండాసుర సంహారానికి సిద్ధమవుతున్నప్పుడు అమ్మవారి నుంచి శక్తి సేనలు వచ్చాయి, మనందరికీ తెలిసిన కదే. వారిలో ముఖ్యంగా వారాహీదేవి మంత్రిని వచ్చారు. వారాహీదేవికి సన్యాధ్యక్ష పదవి ఇచ్చింది. ముసలి నాగలి ఆయుధాలుగా ప్రసాదించారు. అలాగే శ్యామలాదేవి దగ్గరికి లాక్కుని ఆమె అనామికకు తన వేలి ఉంగరం తొడిగింది ముద్రికలాగా. ఈ శ్యామలాదేవి స్ట్రాటజిస్ట్ అంది, జ్ఞానశక్తి. ఈవిడ ఎందుకు నియమించారు అమ్మవారు అంటే మంత్రోపాసకులని గమనించుకుంటూ, అంటే అమ్మవారు ఉపాసకుల్ని గమనించుకుంటూ వారిని సాధనలో ముందుకు తీసుకెళ్తూ అమ్మ దగ్గరికి చేర్చటము అనే భారాన్ని అమ్మ శ్యామలాదేవికి అప్పగించింది. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు. జయ గురు.
మార్తాండ భైరవుడి గురించి చక్కగా మళ్ళీ అందరికీ గుర్తు చేశారండి. ఇప్పుడు శారదామణి గారు మాట్లాడతారు.
శ్రీ గురుభ్యో నమః. మంత్రశబ్దాత్మకమైన అమ్మవారు మనల్ని అనుగ్రహించడం కోసం, మన అన్ని ఆశలు తీర్చడం కోసము సర్వాశా పరిపూర్ణ చక్రేశ్వరిగా త్రిపురేశి నామంతో ఆరాధింపబడుతున్నారు. మరి మన మన అన్ని ఆశలనే కాకుండా అన్నిట్లో జయాలు కూడా కలిగించడం కోసం మంత్రాలనే సైన్యాన్ని మన అజ్ఞానం అనే శత్రువు మీదకి పంపి మనకి జయాలు కలిగిస్తున్నారంట. అందుకే అమ్మవారికి జయసేన అని వశిన్యాది వాగ్దేవతలు కొలుచుకున్నారు. మరి మనకి అన్ని ఇచ్చే అమ్మవారి తత్వం ఎలా ఉంటుంది అంటే నిస్త్రైగుణ్య అన్నారు. నిస్త్రైగుణ్య అంటే ఆ గుణాలకి అతీతమైన అమ్మవారు అని అభివరించారు. నిస్త్రైగుణ్యాయై నమః. మరి పరాపర తర్వాత నామము పరాపర. పరాపర నామానికి 5 అర్థాలు వివరించారు గురుగారు. పర అంటే పరమాత్మ అని, అపర అంటే కనపడే ప్రపంచము, ప్రకృతి, సృష్టి అని వివరించారు. మరి కనిపించే ప్రకృతి అనే అమ్మవారు అంటే కాదు కాదు, ప్రకృతికి అతీతంగా కూడా అమ్మవారు ఉన్నారు, అదే పర ప్రకృతి అని వివరించారు. మరి ఇంతకీ అమ్మవారు నిర్గుణమా సగుణమా అంటే సగుణ ధ్యాసతో పొందే నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానమే పరాపరాగా ఉన్నారు అని అన్నారు. మనకి అమ్మవారు ఎలా వినిపిస్తున్నారు అని అంటే అపరా ప్రణవం శబ్దంగా వినిపిస్తున్నారు, అంటే అదే ఓంకారం అని, అదే ఓంకారం అని. మరి దాని ద్వారా తెలుపబడేదే పరాతత్వమైన పరాతత్వమైన పరా ప్రణవం. అంతేకాకుండా మన అందరిలో మూల చైతన్యంగా వాక్కులకి ఆధారంగా అమ్మవారు ఉన్నారు, అంటే మన అందరి చేత పలుకులు పలికించేది అమ్మవారే అని అర్థం అన్నమాట. మరి ఇలా అంత పరాపరాగా ఉన్న అమ్మవారిని ఎలా ఉపాసించాలి అని అంటే పరాపరాగా ఉన్న అమ్మవారిని 3 విధాలుగా ఉపాసించాలి అని వివరించారు. ఒకటి పర, ఒకటి అపర, ఒకటి పరాపర. పర అంటే బాహ్యంగా, అపర అంటే శ్రీచక్రారాధన, ఇంకోటి పరాపర అంటే మన అందరిలో కూడా స్వయం ప్రకాశంగా అమ్మవారే ఉన్నారు అన్న ఎరుకతో ఉపాసించినట్లయితే మనకి సత్యం ఎరుకలకు వస్తుందంట, జ్ఞానం లభిస్తుందంట, ఆనందం సిద్ధిస్తుందంట. అందుకనే సత్య జ్ఞానానంద రూప నామాన్ని పరాపర నామం తర్వాత వివరించారు. మరి అమ్మవారిని ఎలా దర్శించాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటే అమ్మవారిని సమదర్శనతో తెలుసుకోవాలంట. మరి సమదర్శన అంటే ఏంటి, సమదర్శన అంటే సర్వజీవులు యందు అమ్మవారే జ్యోతిగా ఉన్నారని, సముద్రాలు కెరటాలు ఎలా వేరు కాదో అలాగా ఉపాధులు వేరైనా అందరిలో ఉండే జ్యోతి స్వరూపమే అమ్మవారు అని మన గురువుగారు పిలువరించారు. అలా సమదర్శనతో మనము సమదృష్టితో కనుక మనము చూసినట్టయితే కనుక అప్పుడు మనకి ఏం లభిస్తుంది అంటే, ప్రపంచంలో పిండాండం నుంచి బ్రహ్మాండం వరకు కూడా అమ్మవారే శివశక్తి స్వరూపంగా వ్యాపింపబడిన ఉన్నారని ఆ పరమాత్మ రసము అనుభూతి భావన మనకి ఎరుకలో వస్తాయన్నమాట. అదే అసలైన రసమని, సామరస్య పరాయణ అని గురుగారు వివరించారు. మరి ఇలా సమదృష్టితో ఉండడమే సమయజ్ఞంగా సాధన చేయటము అని వివరించారు. మరి యజ్ఞ ఫలము ఏమిటి అంటే, యజ్ఞ ఫలము మోక్షమే అని గురుగారు వివరించారు. నిశ్రైగుణ్య పరాపర సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణగా ఉంటే మనకి జ్యోతిస్వరూపమైన అమ్మవారు ఎరుకలోకి వస్తారు. స్వస్తి.
శారద గారు చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు పవన్ నిష్టాల గారు. పవన్ నిష్టాల.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కబర్దిని, కళామాల, కామదృక్, కామరూపిణి ఈ నాలుగు నామాలని కనుక ఒకే వరుసలో పఠించినట్టయితే అది దుర్గా మంత్రం అవుతుందని, ఉపాసన వల్ల చాలా కోరికలు తీరుతాయని గురువు గారు చెప్పారు. అలాగే ఇప్పుడు కపర్దిని అనగా పెద్ద జటాజూటం కలది అని, అనగా అమ్మవారికి పెద్ద మంచి జటాజూటం ఉందని మహాకవి కాళిదాసు గారు ఆయన వర్ణనలో తెలియజేశారు. అలాగే కపర్దిని అనే నామం గురించి మహిషాసుర మర్దిని స్తోత్రంలో కూడా వర్ణించారు. కపర్దము అనగా గవ్వల దండ, అది శబరిగా మాత ఉన్నప్పుడు ఆవిడ వేసుకున్నారు. ఇంకా కపర్దము అనగా ఈ శివుడి కపర్దం జటాజుటన్ గంగా జలాన్ని ఎలా అయితే నిగ్రహిస్తుందో, అది అగ్ని సోమ తత్వాన్ని తెలియజేస్తుందో, అలాగే అమ్మవారికి అయ్యేవారికి ఏ భేదం లేదని గురువు గారు తెలియజేశారు కపర్దిని అన్న నామం చెప్తూ. కళామాల అనగా కళల్ని మాలగా కలిగినది. అలాగే కాలరూపం అనగా కాళీదేవి కింద కూడా మనం ఉపాసించవచ్చు అన్న అంతరార్థాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. కళామాల అనగా ఇంకొక పర్యాపదం కింద ఏం తీసుకోవచ్చు అంటే అది 15 కళల సమిష్ట రూపంగా ఉందని చెప్పుకోవచ్చు. కామదృక్ అనగా కామధేనువు. ఎలా అంటే మన అమ్మవారిని ఉపాసించినప్పుడు ఆవిడ ఏ కోరికైనా ఎంతో సులభ సాధ్యంగా తీరుస్తుందో గురువు గారు చెప్పారు. కామరూపిణి అనగా కమనీయమైన రూపం కలిగినది. స్వతంత్రతో అమ్మవారు ఏ రూపాన్నైనా ధరించగలిగిందని, అవి అన్ని కమనీయంగా ఉంటాయని గురువు గారు తెలియజేశారు. కళ అనేది అనగా చంద్రుని పేరు. చంద్రునికి 16 కళలు ఉన్నాయి. ఆ చంద్రలేఖ అమ్మవారి శిర మకుటంపై మనం అర్ధచంద్రాకారాన్ని దర్శించవచ్చు. అది సహస్రార స్థానానికి చిహ్నంగా మనం భావించవచ్చు అని గురువు గారు తెలియజేశారు. కావ్య కళ అనగా కావ్యము అనగా రమణీయమైన అర్థం ఇచ్చేది కావ్యం. ఎవరి అనుగ్రహం వల్ల రమణీయమైన అర్థం ఇచ్చే వినగలుగుతున్నాము, అవి ఆవిడ పేరు కావ్య కళగా మనం గుర్తించవచ్చు. రసజ్ఞ అనగా రసము అనగా రుచి లేదా మాధుర్యమును అనుభవించే కళనే రసజ్ఞ అని మనం తెలుసుకోవచ్చు. రససేవభిహి అనగా రసము తరగనిది ఎవర, అది అమ్మవారు ఉన్న చోటే రసము. రసము అనగా జీవము, నీరసము అనగా జీవం లేకుండట. కాబట్టి మనందరిలో జీవరూపంగా ఉన్న అమ్మవారిని ఇక్కడ తలుచుకోవడం జరిగింది. అది రసము అనగా ఇంకొక అర్థం తీసుకున్నట్టయితే అది ఆనంద అనుభవమే రసము మనం అర్థం చేసుకోవచ్చు. రసజ్ఞత అనగా రసమును తెలుసుకునే గుణం. పుష్ట అంటే ప్రపంచానికి పుష్టినిచ్చేది. అమ్మవారి జగత్తు అంతటికి పుష్టి పుష్టి రూపాన్ని ఇస్తుంది. కాకంబరి రూపంలో మనం మునల తపస్సు వల్ల అమ్మవారి దయార్థహృదయంతో ఆవిడ సమస్త లోకాలకి ఎలా అయితే శాకాంబరి రూపంలో ఆవిడ ఎలా అనుగ్రహించిందో మనం తెలుసుకున్నది. అది మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. అలాగే పుష్కర అనగా కమలము, ఆకాశము, సూర్యుడు, ఔషధి అన్న పర్యాయ అర్థంతో మనం అర్థం చేసుకోవచ్చు. పుష్కల అనగా తరగనిది, తీర్థ స్వరూపం కలిగిందే పుష్కర పుష్కల లక్షణం. ఇక్కడ మనం అమ్మవారి నామాల్ని ఏ అమ్మవారి నామాల్ని కొన్ని అలభ్య యోగాల్లో ఎలా అయితే ఉపాసన చేస్తే మనం సద్గతులు పొందుతామో, మన ఉపాసన మరింత మెరుగుపడుతుందో గురువు గారు చెప్పారు. అలాగే పుష్కరేక్షణ అనగా ఇక్కడ ఈ క్షణము అనగా కళ్ళు, ఇవే మనం ఇదే పదాన్ని కనకదార స్తోత్రంలో కూడా చూడొచ్చు. ఈ క్షణం ఈక్షణార్థం ఇందీవరోధర సహోదర ఇందిరాయ చూడు. అలాగే దేవి భాగవతంలో అమ్మవారు లక్ష్మీదేవి పరిపూర్ణ రూపంగా వర్ణింపబడ్డారు. పరిపూర్ణ రూపం అనగా భువనేశ్వరి దేవి యొక్క 5 పరిపూర్ణ రూపాల్లో ఒకటి. అది కూడా మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఇక్కడ పరిపూర్ణ భావనగా ఎవరి చూపు పడితే కోరిక లేని స్థితి ఉన్నదో దాన్నే పుష్కరేక్షణ అనగా పద్మమును నేత్రముగా కలిగినది, సూర్యచంద్రుల్ని నేత్రములుగా అమ్మవారు కలిగి ఉంటుంది. అలాగే ఆవిడ మనకి అగ్నిసోమ తత్వాల్ని వేడిని చల్లదాన్ని రెండింటినీ ప్రసాదిస్తూ అలాగే మనకి మనకి దృష్టిని చూపిస్తుందని గురువు గారు తెలియజేశారు. స్వస్తి.
చాలా చక్కగా మాట్లాడారు. ఇదే గురువు గారు అలభ్య యోగాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ భానుసప్తమి, శుక్రవారం, నవమి వస్తే అలా చాలా అలభ్య యోగాల గురించి కూడా విశేషంగా మాట్లాడారు. ఇప్పుడు శ్రీనివాస్ హనుమంతరావు గారు.
అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్య నమః, శ్రీమాత్రే నమః. పరంజ్యోతి, పరంధామ, పరమాణు, పరాత్ర ఈ 4 నామాలు కూడా పర సంబంధమైన నామాల గురించి తెలియపరుస్తున్నాయి. పర అన్న శబ్దానికి ఒక్కో చోట ఒక అర్థం చెప్పుకోవాలని గురుగారు చెప్పారు. ఇక్కడ పరబ్రహ్మ అనే అర్థం గోచరిస్తున్నది. పర అనగా ప్రపంచాతీతమైన ఈశ్వర స్వరూపం. పరంజ్యోతి, జ్యోతి అనగా చైతన్యం, ప్రకాశం అని అర్థం. అమ్మవారు ఎటువంటి జ్యోతి అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రకాశం మరియు ఈ విశ్వానికి అతీతమైనది కూడా అని చెప్పడానికి పరంజ్యోతి అన్నారు. ఈ జ్యోతినే దేవతలు కూడా ఉపాసన చేస్తారు. ప్రకాశ స్వరూపులైన దేవతలకి కూడా ప్రకాశం ఇచ్చిన తల్లి అమ్మవారు. అందుకే దేవతలు కూడా తమ యొక్క ఉనికి కోసం అమృతమైన ఈ జ్యోతిని ఉపాసిస్తున్నారు. అమృతమైన జ్యోతి అంటే శాశ్వతమైన జ్యోతి. ఈ జ్యోతి కల్పాంత కాలాల్లో కూడా ఉంటుంది. అందుకే పరంజ్యోతి అంటే పరబ్రహ్మ స్వరూపం. పరంధామ అంటే పరమమైన ధామం. పరము అనే మాటకి సర్వోత్కృష్టము అని మర్చిపోకూడదని గురుగారు గుర్తు చేశారు. పరంధామ అంటే సర్వోత్కృష్టమైన ధామము. ధామం అంటే స్థానం అని అర్థం. అమ్మవారి ధామం సర్వోత్కృష్టమైన ధామం. పరంధామం అంటే మనం చూసే చతుర్దశ భువనాలన్నీ ధామాలు. వీటన్నిటికీ ఆధారమై ఉనికి కలిగిస్తున్న ధామం. ఈ చతుర్దశ భువనాలన్నీ నశించిపోయే గుణము కలిగి ఉన్నాయి, కానీ పరంధామము శాశ్వతమైనది. అందుకే కృష్ణ పరమాత్మ యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమ మమ అని చెప్పారు. అంటే ఎక్కడికి చేరితే మరలా తిరిగి రారు, అదే పరంధామం. ఆ పరంధామాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరు ప్రకాశింపచేయవలసిన అవసరం లేదు. మనం ఉన్న ధామములన్నిటికీ సూర్యుడు చంద్రుడు అవసరం, లేకపోతే వెలుగు లేదు. కానీ పరంధామానికి ఈ రెండింటి యొక్క అవసరం లేదు, ఎందుకంటే ఆ పరంధామం సూర్యచంద్రుడికే వెలుగునిస్తున్నది కాబట్టి. పరంధామం అంటే సర్వోత్కృష్టమైన ధామం అని ఒక అర్థం. ఇక్కడ ఇంకొక అర్థం కూడా చెప్పుకోవాలి. మనకు తెలిసిన ధామములు 3. ఈ 3 అతీతమైన ధామం పరంధామం. మన 3 ధామములంటే జాగ్రత్, స్వప్న, సుషుప్తులు. ఈ 3 అతీతమైనది అంటే తురియం అని చెప్పబడుతున్నది. ఆ తురియ భూమికి చెందిన పరతత్వం కనుక ఈ తల్లి పరంధామ. ఆ తల్లి లేకుంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 లేవట. కానీ ఆ తల్లికి మాత్రం జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 లేవు. అదే పరంధామం. తురియ తత్వాన్ని అంత చక్కగా కీర్తించారు. అందుకని మూడు అవస్థలకి అతీతమైన ధామమే పరంధామం. శైష మాహేశ్వరి గౌరీ మమ శక్తి నిరంజన శాంతం సత్యం సదానందం తద్ధామ పరమం పదం అని కూర్మపురాణంలో శివవాక్యంగా చెప్పబడుతున్నది. సైష మహేశ్వరి గౌరీ అంటే ఆ మహేశ్వరి అయిన గౌరీ నా యొక్క శక్తి అని ఈశ్వరుడు చెప్తున్నాడు. అది శాంతమైనది, సత్యమైనది, సదానందమైనది అని చెప్పాడు. శాంతం, సత్యం, సదానందం అన్నీ పరబ్రహ్మ లక్షణాలే. అది తద్ధామ పరమ మమ అని అదే పరబ్రహ్మ స్వరూపం, పరమాణువు. ఇక్కడంతా పరం బ్రహ్మతత్వాన్ని చక్కగా వివరిస్తున్నారు. పరమాణువు అనగా పరమమైన అణువు అంటే అత్యంత సూక్ష్మమైనది. సూక్ష్మము అంటే ఇంద్రియముల్లో ఇంద్రియములతో గోచరం కానిది. ఇంద్రియాలకు గోచరమయ్యేది స్థూలం, గోచరం కానిది సూక్ష్మం. ఇంద్రియం అంటే మనసు కూడా ఇంద్రియమే. మనసు కూడా ఇంద్రియాలతో పరిచయం ఉన్న వాటి గురించే ఆలోచన చేస్తుంది. ఇంద్రియాలను దాటి మనసు వెళ్ళలేదు. ఇంద్రియాతీతి సత్యం గురించి మనకు తెలుసు, మనసు ఆలోచించలేదు. ఇంద్రియాతీతి సత్యం గురించి మనసు ఆలోచించాలంటే ఇంద్రియాతీతి ప్రజ్ఞకు మనసు వెళ్ళగలగాలి. ఒక్క ఋషులు తప్ప మిగిలిన వాళ్ళు అలా తెలుసుకోలేరు. మనసుకి మాటకి కూడా తెలియరానంత సూక్ష్మం. ఈ సూక్ష్మము వ్యాపకమైనది. ఆకాశం సూక్ష్మం అని చెప్పారు, ఎందుకంటే మనం దాన్ని స్థూలంగా పట్టుకోలేము కనుక. ఆకాశం కంటే అమ్మవారిని సూక్ష్మంగా చెప్పారు. పరాత్పర, పరమైన దానికంటే పరమైనది. మనం ఏదైనా గొప్పదనుకుంటే దానికంటే కూడా గొప్పదైనది అమ్మవారు. అందుకనే అనిర్దేశ వపుహు అన్నారు అమ్మవారిని. అంటే మనం నిర్దేశించి చెప్పలేం అమ్మవారిని. అందుకే పరాత్పర, పరము అంటే ఉత్కృష్టము, గొప్పది అని అర్థం. గొప్ప దానికంటే గొప్పది అంటే దీన్ని మించిన మరొక గొప్ప వస్తువు లేదని ప్రతిపాదన అవుతున్నది. అమ్మను మించిన మరొక గొప్ప వస్తువు లేదు. బ్రహ్మ యొక్క ఆయువుని పరం అంటారు. పరాత్పర అంటే బ్రహ్మ యొక్క ఆయువుని మించినది, అంటే కాలపరిమితి లేనిది. ఈ నామం పరాభట్టారికైన ఆ తల్లిని గురించి చెప్తున్నది. పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని, ఈ నామాలకు ఒక విశేషం ఉన్నది. ఈ మూడు నామాలు ఉన్నది ఒక అద్భుతమైన శ్లోక పాదం. దీన్ని అనుసంధానం చేసుకుంటే ఒక ప్రయోజనం ఉంది. ఎవరైనా దుష్టులు ప్రయోగాలు లాంటివి ఏమైనా చేసినా ఆ బాధ మనకి రాకుండా చేయగలిగే శక్తి ఈ మూడు నామాలకి ఉన్నది. అందుకే లలితా సహస్రం కల్పవృక్షం అని గురుగారు చెప్పారు. పాశహస్త, పాశహంత్రి అంటే అమ్మవారు చేత్తో పాశం పట్టుకున్నారు, అమ్మవారే పాశం తీసేస్తారని పరస్పర విరుద్ధమైన భావాలున్న నామాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాశహస్త అంటే ఇక్కడ ఒక్కసారి అమ్మవారి రూపం స్మరించుకోవాలి. రాగస్వరూప పాశాఢ్య అంటే ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం పట్టుకుని ఉన్నవారు అమ్మవారు. అమ్మ పాశం పట్టుకుంది కానీ అమ్మవారికి ఏ పాశం లేదు. అంతేకాదు తనను ఆశ్రయించిన భక్తులకు ఏమైనా పాశాలు ఉంటే తీసేస్తుంది. అందుకే పాశహంత్రి. పాశములను తీసివేయగలిగిన శక్తి కలిగిన తల్లి. పాశం తగిలించేది, పాశం తొలగించేది ఆవిడే. అమ్మవారికి తెలుసు ఎవరికి ఎప్పుడు పాశంతో బంధించాలి, ఎప్పుడు తొలగించాలి అని. సమయం ఎరిగి ఆవిడే పాశం తొలగిస్తుంది. పాశహస్త అంటే పాశం తగిలించడం, తొలగించడం అంతా అమ్మ చేతిలో ఉంది. పాశహస్త, పాశహంత్రిలోనే లోక నిర్వహణ అంతా దాగి ఉన్నది. పాశహంత్రి, పాశము అంటే బంధం. బంధం అని తెలిస్తే తొలగించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. బాధించే ఏ పాశాన్నైనా అమ్మవారు తొలగించగలరు. అమ్మవారు అనిరుద్ధుడికి నాగపాశం తొలగించినట్లు. పరమంత్రి విభేదిని అంటే మనం అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటే మనకి ఎవరైనా ఏదైనా బాధ కలిగిస్తే ఆ బాధని అమ్మవారు చూసుకుంటారు. అంతేకాని మనం ప్రతీకారం ప్రయత్నిస్తే అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతారట. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇంకొకళ్ళు మనల్ని బాధించకుండా అమ్మవారు చూసుకుంటారట. పరమంత్రి విభేదిని అంటే ఇతరులు చేసే ప్రయోగాలని వేటినైనా తిప్పి కొట్టగలిగిన శక్తి అమ్మవారి ఉపాసనలో ఉంది. అమ్మ ఉపాసకులకి ఏ భయం లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు, ఎందుకంటే అమ్మవారికి ఉన్న మంత్రరాశిలో అనేక శక్తులు ఉన్నాయి. దేయత్సేన అంటే అమ్మవారి సేనలన్నీ జయించే లక్ష్యములు కలిగినవే. అమ్మకున్న ఆమ్నాయుధ మంత్రములన్నీ అమ్మ హస్త్రములే. అలాగే చక్రరాజ రఢారుడ సర్వాయుధ పరిష్కృత అంటే అమ్మ శ్రీచక్రంలోనే అన్ని శక్తులు ఆయుధాలు ఉన్నాయట. ఒక్కొక్క దేవతా మంత్రం ఒక్కొక్క శక్తి. అమ్మవారిని ఆరాధన చేస్తే ఆ మంత్రశక్తులు అన్నీ ఉన్నాయని కూడా తెలియకుండా అవి కాపాడుకుంటాయట. ఇందులో ఏమీ సందేహం లేదు. అమ్మని ఆశ్రయిస్తే ఆమె పరమంత్ర విభేదినిగా పనిచేస్తుంది అని లలితా సహస్రం ఫలశ్రుతిలో కూడా చెప్పబడింది. ధార్మికమైన జీవనం, సాత్వికమైన ఉపాసన, తాత్వికమైన చింతనే నిజమైన ఆధ్యాత్మిక మార్గం అని గురుగారు చెప్పారు. పరమంత్ర విభేదిని అంటే ఇతరుల మంత్రములను భేదించినది. పరమంత్ర విభేదిని అంటే ధర్మానికి శత్రువులైన వారి దుష్ట తపస్సును దెబ్బతీసేటటువంటి తల్లి. ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలు. పరమంత్ర విభేదిని అంటే ఇంకొక అర్థం, మనం భగవంతుడి గురించి సాధన చేస్తున్నప్పుడు మనస్సుని అన్య వైపు వెళ్లకుండా నిగ్రహించి అమ్మ వైపు త్రిప్పుకుండేదే పరమంత్ర విభేదిని. స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
శ్రీనివాస్ గారు చాలా పరంధామం దగ్గర నుంచి చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు సునీత కొత్తపల్లి గారు.
ఓం శ్రీ గురుభ్యో నమః. తర్వాత నామం మోత్త. మోత్తం అనగా ఇంద్రియముతో దొరికేది, మనస్సుతో భావానికి అందేది. మనం ఉపాసించేటప్పుడు ధ్యానించే అమ్మ యొక్క విగ్రహము, అమ్మ లీలలు, దివ్యమైన అమ్మ చరిత్ర, ఇవన్నీ మోత్తములు. తల్లి ఋషులను, ఉపాసకులను అనుగ్రహించడం కోసం, అష్ట సంహారం కోసం రూపం ధరించింది. అమూర్తం అనగా మనసుతో భావనకు అందనిది. అమ్మ మంత్రములు, కుండలిని, పరతత్వం మొదలగునవి. రెండింటిలో ఏది ఉపాసించినా రెండు ఒకటే అని తెలుసుకోవాలి. మొత్తాముత్తములు రెండు అమ్మ యొక్క స్వరూపంలే. నిత్యతృప్త అనగా అఖండ ఆనంద స్వరూపిణి, ఎప్పుడూ ఆనంద స్వరూపిణిగా ఉండే తల్లి. ముని మానస హంసిక, నిత్యతృప్త అయిన తల్లి హంస వలె కాలుష్యం లేని శుద్ధమైన మునుల మనసుల్లో విహరిస్తుంది. అమ్మ చెప్పిన, అమ్మ గురించి చేసిన ధ్యానము, చింతన, సాత్విక సాధన, ధార్మిక జీవనం, తాత్విక చింతనం వల్ల చిత్తం శుద్ధమైపోతుంది. ఈ శుద్ధమైన మనసులో భగవత్ శక్తి అద్దంలో సూర్యుడిలాగా ప్రకటింపబడుతుంది. మునులు అనగా మననశీనులు, మంత్రోపాసకులు. హంస అనగా పరతత్వము, అత్యంత శుద్ధమైనది, మనలో కుండలిని రూపంలో తిరుగుతున్నది. తర్వాత నామము సత్యవ్రత, సత్యరూప, సర్వాంతర్యామిని, సతీ. సత్రూపిణి అయిన అమ్మవారి గురించి వివరిస్తున్నారు. సత్ అనగా బ్రహ్మము, శాశ్వతమైన ఉనికి కలిగింది, ఎప్పుడు ఉండే తల్లి. ఓం తత్సత్ అనే మూడు శబ్దములు పరమాత్మను నిర్దేశించే శబ్దములు. తత్ అనగా అనిర్వాచ్యము, సత్ అనగా సత్యము, అనగా ఎప్పుడు ఉండేది. పతివ్రత అని కూడా మరొక అర్థము. ఏ కర్మ చేసినా మనకు తెలుసో తెలియకో ఉండే లోపాలను తీసివేయడానికి ఓం తత్సత్ పరబ్రహ్మార్పణ మస్తు అని మనమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతా పరబ్రహ్మ తత్వంతో చేస్తే అది పరిపూర్ణమవుతుంది. పరబ్రహ్మ అనే సముద్రంలోనికి మన చిన్న కర్మగాని వెళ్ళిపోతే ఇది కూడా అనంతమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది. సత్యవ్రత, సత్వస్తువు దొరకటానికి చేసే దీక్ష, నియమము, సాధన, యజ్ఞము, పూజ, ఇవన్నీ వ్రతములు. అందుకనే సత్యవ్రత. గురువు గారు నాలుగు రకముల అర్థములు వివరించారు. ఇక్కడ అమ్మకు సంబంధించిన వ్రతములు అన్ని సత్యములే. శ్రద్ధగా చేయబడిన వ్రతము అమ్మ యొక్క రూపము. సత్యవ్రతమే అమ్మ రూపము. విశ్వ నిలయం నియమములను నియమబద్ధముగా నడుపునది సత్యం అనగా అన్న ప్రాణ ఆదిత్య రూపమైన సూర్యభగవానుడు. సర్వాంతర్యామిని, అన్నిటియందు అంతర్యామినిగా వ్యాపించిన తల్లి కనుక సర్వాంతర్యామిని. సతి అనగా 100, సప్త సతి అనగా 700. ఇక్కడ సతులు వారి పేర్లను వివరిస్తున్నారు గురువు గారు. ప్రథమ చరిత్రలో 7 సతులు ఉన్నారు. వారు కాళి, తార, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కబ్జ. మధ్యమ చరిత్రలో లక్ష్మి, లలిత, కాళి, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి. ఉత్తమ చరిత్రలో బ్రహ్మ, మహేశ్వరి, కౌమిది, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ అనే సతులు ఉన్నారు. సమిష్టి రూపము నంద, శతాక్షి, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రమరి. వీరు మొత్తం 28 మంది. వీరందరి రూపమే సతి. సతి అనగా వీరందరి రూపంతో ఉండే తల్లి. ఓం శ్రీ మాత్రే నమః.
ఇరవై 8 మంది సతుల గురించి అందరికి మననం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రసన్న గారు మాట్లాడుతున్నారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః, శివాయ గురువే నమః. ఇంకొకసారి వసన్యాది వాగ్దేవతలను నమస్కరిస్తూ ఈ నామాల్లోకి ప్రవేశిద్దామండి. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. బ్రహ్మాణి బ్రహ్మజనని అంటే బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మాణి అంటే సరస్వతి స్వరూపం. బ్రహ్మము అంటే వేదం, వేదజనని గాయత్రి, బ్రహ్మకి కూడా కారణం. గురుగారు ఇది చాలా శాస్త్రీయమైన కూర్పు అని చెప్తూ మనకి దేవి పురాణంలో కూడా బ్రహ్మాణి బ్రహ్మజననాత్ బ్రహ్మణో జీవనేనవా అంటే చతుర్ముఖ బ్రహ్మ కంటే ముందే ఉండే శక్తి ఆవిడే. బ్రహ్మనిము బతికిస్తోంది, పోషిస్తోంది కనుక బ్రహ్మజనని అని శబ్దానికి ప్రత్యేకమైన వైదిక అని అనే శబ్దం ప్రత్యేకమైన వైదిక శబ్దం. అని అంటే అగ్రము లేక చివరి భాగం. బ్రహ్మాణి అంటే పుచ్చభాగంలో ఉన్న బ్రహ్మస్వరూపం. అన్నమయ్య, ప్రాణమయ్య, విజ్ఞానమయ్య, ఆనందమయ్య కోశాలు కూడా ఆవలగుంటూ పంచకోశాలన్నిటినీ ప్రకాశింపచేస్తున్న శక్తి స్వరూపమే బ్రహ్మాణి. ఆ తల్లే బ్రహ్మజనని, వేదాది సర్వశాస్త్రాలకి చైతన్యానికి మూల కారణమైనటువంటి తల్లి. ఇంకొక అర్థం వేదజనని కనుక బ్రహ్మజనని అని అర్థం. బహురూప ఉదార్చిత, సృష్టికర్తకి కూడా మూలమైన తత్వమే ఆ బ్రహ్మిణి, బ్రహ్మాణి, బ్రహ్మజనని. ఆ బ్రహ్మస్వరూపం పంచకోశాలకి శక్తి ఇస్తోందంటే పంచకోశాలు లేనిది ఎవరికి? అందరిలోనూ ఉంటుంది కదా. అందుకే అమ్మ బ్రహ్మరూప. బహురూప అందుకే అమ్మ బహురూప. బహురూప అనే నామం అగ్నిభట్టారుకుని పేరు. అగ్నికి ఏడు శిఖలుంటాయి, హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరక్త. అగ్నికి మధ్యలో ఉన్న శిఖ యొక్క నామం పేరు త్రిశిఖ. ఇక్కడే ప్రధాన ఆహుతులు ఇస్తారు. ఆ ప్రధాన ఆహుతులు పొందేదే బహురూప. యజ్ఞరూప చైతన్యమైన బ్రహ్మాణి వేదమంత్రాలతోనే అర్చిస్తున్నాం కనుక బ్రహ్మజనని. ఆ హవిస్సు తీసుకుంటున్న రూపం బహురూప. అయితే యజ్ఞం చేసే శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వారిచే అర్చింపబడుతోంది కనుక బుధార్చిత. బహురూప నామం గురించి చెప్తూ గురువుగారు, పరమేశ్వరుని పత్ని అయిన ఉమయే అన్ని రూపాల్లో ఉంది కనుక బహురూప అని వివరించారు. స్త్రీ విద్యలో ఉన్న అన్ని విద్యారూపాలు అమ్మ, అందుకే బహురూప. అదే శ్రీ లలితా పరమేశ్వరి అని అన్నారు. భాస్కర రాయలు వారు శ్రీ విద్య బహురూప విద్యగా వ్యాఖ్యానించారని బహురూప విద్యల గురించి ఇక్కడ ప్రస్తావించారు గురువు గారు. దశవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి. దశవిత్రి అంటే కన్నతల్లి. అమ్మ ఎవరిని కనలేదు? బ్రహ్మ మొదలు అందరినీ, అన్నిటినీ కన్న తల్లి కనుక ప్రసవిత్రి. అయితే సృష్టిని కని ఊరుకోలేదు కదా. ఎవ్వరూ ఉల్లంఘించలేని దుస్సాధ్యమైన నియమాలు పెట్టి శాసిస్తోంది కూడా. అందుకే ప్రచండాజ్ఞ. ఇక్కడ ప్రతాపిని అనే మరొక అర్థం వస్తుందని చండీ పరదేవత అని అర్థం చేసుకోమన్నారండి గురువుగారు. ప్రతిష్ట, ప్రకటాకృతి. ప్రతిష్ట అంటే ఆధార వస్తువు అని అర్థం. సృష్టి స్థితిమయమైన ప్రపంచమంతా కెరటాలు వంటిది. కెరటాలకు సముద్రం ఆధారం, అలా అదే అమ్మ ఆధారం, అదే ప్రతిష్ట. సముద్రం కెరటాలను ఎలా ప్రకటిస్తుందో అలాగే అమ్మ ఈ సృష్టిని ప్రకటిస్తోంది. అందుకే ప్రకటాకృతి. అంతటా ప్రజ్ఞారూపంగా, చైతన్య రూపంగా ఉన్న తల్లి ప్రతిష్ట. అంతేకాదు శివుడు ధరించిన ప్రతి రూపంలోనూ అనుగ్రహించడానికి ప్రతిష్ట రూపంగా ఆ తల్లే ఉంది. అవ్యక్తమైన శివునియందు వ్యక్తరూపిణిగా ప్రకటింపబడుతోంది కనుక ప్రకటాకృతి. శివునియందు ఆవిడ ప్రతిష్ఠింపబడి ప్రకటింపబడుతోంది. తన రూపాన్ని తానే ప్రకటిస్తోంది కాబట్టి ప్రకటాకృతి. ప్రకటాకృతి అంటే శ్రీచక్రం. శ్రీచక్రంలో ప్రకట యోగినులతో మొదలుపెట్టి పరాపర రహస్య యోగినుల వరకు సర్వ ఆకృతిగా శివునితో కలిసి శివాశివ సఖ్యైక్య రూపిణిగా ఉంది కనుక ప్రతిష్ట, ప్రకటాకృతి. ఓం తత్సత్. సర్వం శ్రీ గురు చరణార్విందార్పణమస్తు.
చక్కగా చెప్పారు. ఇప్పుడు శివరాణి గారు చెప్తారు.
నమస్కారం. స్వాతింద్రాది వారి దేవతలకు నమస్సులు. విశ్వంలో ప్రకటింపబడిన ఆకృతులందు ప్రాణిశ్రీ, ప్రాణధాత్రి, పంచాశ్రీ పీఠరూపిణిగా ఈ తల్లి ఉంటుంది. సృష్టిలోని ప్రాణాలకు నియామకురాలు, ప్రాణాలకు ఈశ్వరి, ప్రాణేశ్వరి, ప్రాణంలో నిచ్చు తల్లి, ప్రాణధాత్రి. ఈ తల్లిని బతుకమ్మ అంటాము. ప్రతి ఆశ్వయుజ మాసంలో సామాన్యులు కొలుచుకుంటారు. అంటే వేదంలో చెప్పే మహాయాగం నుండి సామాన్యులు పూజించే ప్రాణధాత్రి వరకు అమ్మ వ్యాపించి ఉంది. ఈ ప్రాణధాత్రి 50 వ్యాపరూపాలైన వైఖరి శక్తి పీఠాలుగా భారతదేశంలో పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి. పీఠాలలోని శక్తి దేశంలో పంచాశక్తి పీఠ రూపాలుగా, శరీరంలో ప్రాణకేంద్రాల్లో మాతృకా వర్ణ రూపాలుగా శాస్త్రం చెప్పింది. మాతృకా వర్ణాలు అంటే 16 అచ్చులు, షాలా కలిపి 35 హల్లులు, మొత్తం 51 అక్షరాలు. మరి పంచాశక్తి పీఠంలో అన్నారు కదా అని అంటే దానికి పంచాశక్తి పీఠ రూపిణి నామంలో గుప్తంగా మనం చెప్పినప్పుడు రూప అనే దానికి ఏక అనే శబ్దం చెప్తుంది అన్నట్టు. అప్పుడు మొత్తం 51 అవుతాయి. శృంగేరిలో పంచాశక్తి పీఠ రూపిణిగా అమ్మను ధ్యానిస్తారు. అది శ్లోకం ఉందండి. అది ఏంటంటే పంచాశిఖలాం జగన భారతీం తాం నమామి. ఈ శ్లోకం నిత్యం చెప్తారు, ధ్యాన శ్లోకం. ఇప్పుడు ప్రాణేశ్వరి ప్రాణశాస్త్రి పంచాశిత్ పీఠ రూపిణికి గల ఈ మూడు నామాల గల సంబంధం ఏమిటో తెలుసుకుందాం. మనలో కుండలి రూపంలో సంచరిస్తున్న తల్లి ప్రాణేశ్వరి. ఈ తల్లి ప్రాణ ధాత్రిగా ప్రాణములను ఇస్తుంది. ప్రాణములను ఇచ్చేటప్పుడు ప్రాణ కేంద్రాలలో సంచరిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అయితే మూలాధారంలో నాలుగు అక్షరాలుగా, స్వాధిష్టానం ఆరు, మణిపూర చక్రస్థానం దగ్గర 10 అక్షరాలుగా, అనాహతి చక్రస్థానం దగ్గర 12 అక్షరాలు, విశిష్ట చక్రంలో 16 అచ్చులు, ఆజ్ఞచక్రం వద్ద 2 అక్షరాలు, సహస్ర స్థానంలో సర్వాక్షరాలుగా సంచరిస్తూ ప్రాణాలను ఇస్తుంది. ఈ 50 అక్షరాలు ప్రాణ కేంద్రాల దగ్గరనే ఉన్నాయి. ప్రాణ కేంద్రాలు అంటే షట్చక్రాలు. మనలో ప్రాణశక్తి వికసనాన్ని బట్టి అక్షరాలు పలుకుతాయి. అయితే ప్రాణాలకు అక్షరాలకు ఉన్న సంబంధం ఇది. ప్రాణేశ్వరి ప్రాణధాత్రి మనలో అక్షర రూపంలో పంచాశిత్ రూపణిగా ఉంది. అయితే మనం శరాధార విద్య అని నేర్చుకున్నాం కదండి, అందులో అమృతాది మహాశక్తి సమృత అని మనం శ్లోకం కూడా నేర్చుకున్నాం, అక్కడ కూడా ఇవి వస్తాయన్నట్టు. ఈ ప్రాణ కేంద్రాల్లోని అక్షరాలను శక్తి పీఠాలుగా శాస్త్రం చెప్పింది. ఇక యోగ ధ్యాన స్థితి నామాలు ఏమిటంటే, ప్రసవిత్రి అయిన అమ్మకు ఏ విధమైన కర్మ సంఖ్యలు బంధాలు లేవు, అందుకు అమ్మ విష్ణుకళ అనబడింది. ఇంకో భావం ఏంటంటే విష్ణుకళలు అంటే యోగేశ్వరులు, యోగులు అని అర్థం. యతీశ్వరులు ఎప్పుడూ ఏకాంతంగా ఒంటరిగా ఉంటారు. వివిక్తస్థ అంటే వివిక్త అంటే ఏకాంతులు. అమ్మ ఎప్పుడూ శివధ్యాన పరురాలు, అందుకు ఏకాకి భూవరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అనే శ్లోకం కూడా ఉంది మనకు. వివిక్త శబ్దానికి అమరకోశం అంటుంది. వివిక్తో పూజ విజన ఇది పవిత్రమైన చోటు, జనాలు లేని చోటు అన్నది. అలాగే యోగశాస్త్రం కూడా దీనికి నిర్వచనం ఇచ్చింది. సర్వత్ర వైద్య వసుధ ఎక్కడ లోకేనా దృశ్యతే అంది. ఎక్కడ లోకం ఉంటుందో ఆ చోటు పవిత్రము, ఎక్కడ లోకం ఉండదో ఆ చోటు పవిత్రము అంది. అంటే సంఘం లేని చోటు పవిత్రం. ఇప్పటికీ హిమాలయాల్లో ఇలాంటి చోట్లు ఉన్నాయి. వీరులు అంటే యోగశాస్త్రం అంటుంది, వీరాహ ఉపాసికా దురంధరాహ, అంతర్యాగంలో సిద్ధి పొందిన వారిని వీరులు అన్నది శాస్త్రం. వీరులు అంటే ఉపాసక శ్రేష్ఠులు, వీరభద్రుడు, గణేశుడు, స్కందమాతలకు జనని కనుక అమ్మ వీరమాత అని చెప్పబడింది. ఈ తల్లి ప్రసవిత్రి కదా, అమ్మ మొట్టమొదట ఆకాశాన్ని సృజించింది, తర్వాత మిగతా భూతాలన్నీ వచ్చాయి, కనుక వియప్రసూహు అన్నారు. వియచక్రంలో అంటే హృదయంలో ఆరాధించిన వారికి హృదయంలో అమ్మ వ్యక్తం అవుతుంది. ఇంకో భావన ఏంటంటే వీరచక్రం అంటే శ్రీచక్రం. శ్రీచక్రంలోని బిందువులు ఏకాంతంగా అమ్మ ఉంటుంది. ఈమె నుండి మహావీరులైన పరివార దేవతలందరూ వచ్చారు కనుక వీరమాత, పరివార దేవతలు సృజించింది కనుక వీరప్రసూహు. ఈ అమ్మ ముక్తిదాత, అందరికీ ముక్తినిచ్చినది ముకుందుడు. అయితే పరమేశ్వరి లలితాదేవిగా ముకుందుడిగా జన్మించిందన్న దానికి మనకు ప్రమాణం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆ శ్లోకం ఏంటంటే కదాచిదాత్య లలిత పుప్సారూప కృష్ణ విగ్రహ అని. లలితాదేవికి అందరినీ సమ్మోహింపచేయగల శక్తి ఉంది, అందుకు లలితాదేవిని కృష్ణ విగ్రహం ధరించి వేణునాదంతో సమ్మోహింపచేసిందట. అప్పుడు లలితాదేవి శక్తులు వచ్చి ఆ చుట్టూ చేరిపోయాయట. గోపకాంతులు అమ్మ శక్తు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు శక్తులతో కూడిన పరమాత్మలా ఉన్నాడు. అంటే శ్రీచక్ర అష్టావరణంలో బిందు స్థానంలో ఉన్న అమ్మవారు గుర్తుకొస్తారు మనకు. రాసలీల శ్రీచక్రంలో దర్శనమిస్తుంది. అలాగే ముకుంద అంటే కృష్ణ స్వరూపం. ఇంకో భావం కూడా ఉంది, ముక్తి దదాతీతి ముకుంద, ముక్తినిచ్చు తల్లి ముకుంద. ముక్తి పొందిన వారు ఎక్కడికి పోతున్నారో అవి అమ్మ నిలయం, అంటే ముక్తి స్థానం అమ్మ నిలయం. అమ్మ జీవులకు ముక్తినిప్పటం కోసం మూల విగ్రహం ధరించింది. విగ్రహం అంటే వేదాంత అర్థం ఏంటంటే విశేషంగా గ్రహించినది విగ్రహము. మంత్రశక్తిని విగ్రహంలో యంత్రంలో గ్రహిస్తాము. మూల విగ్రహ రూపిణి అంటే మంత్ర రూపిణి మరియు విగ్రహ రూపిణి అని అర్థం. మూల విగ్రహ రూపిణి అంటే శ్లోకం కూడా ఉంది మనకు. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవర అని మూల మంత్రాన్ని జపించాలి, విగ్రహాన్ని పూజించాలి, ధ్యానించాలి, అర్చించాలి. ఇవి చేయగలిగితే మోక్షం వస్తుంది. ఆవిడే ముక్తిని లేవ. ఈ తల్లిని ఉపాసన ప్రయోజనం ఏమిటంటే అమ్మ అందరి భావములు తెలిసిన తల్లి కనుక భావజ్ఞ. భావము అంటే సంసారము, మన జీవిత దశలన్నీ భావములే. సృష్టిలో షడ్భావాలు ఉన్నాయి. తర్వాత మనకున్న జీవిత దశలు షడ్భావ వికారాలు అమ్మకు తెలుసు. భవరోగాలు తీసేసే వైద్యురాలు అమ్మ కనుక భవరోగాన్ని, సృష్టి స్థితి లయలని, విశ్వచక్రాన్ని, పుట్టుట ఉండుట మరణించుట అనే సంసార చక్రంని కర్మలు అనుసరించి తిప్పుతుంది కనుక అమ్మ భవచక్ర ప్రవర్తిని అన్నారు. ఇంకా ప్రాణేశ్వరి, ప్రాణశాస్త్రి, పంచాశత్ పీఠ రూపిణి అయిన తల్లి రూపం విశృంఖల విభస్త వీరమాత యత్ ప్రసూహం. ఈ తల్లి తత్వం ఏంటంటే ముకుంద ముక్తింద్రియ మూల విగ్రహ రూపిణి. ఈ తల్లి ఉపాసన ప్రయోజనం ఏమిటంటే భావజ్ఞ, భవరోగజ్ఞి, భవచక్ర ప్రవర్తిని. ఇంకా ఈ ఇంకొక డౌట్, నాకొకటి క్వశ్చన్ ఉంటుందండి, ఏంటంటే మనలో ప్రాణశక్తి వికసనాన్ని బట్టి అక్షరాలు పలుకుతాయని గురువు గారు చెప్పారు. అయితే అక్కడ ప్రాణాలకు అక్షరాలకు ఉన్న సంబంధం ఉందని చెప్పారు. దీనికి మనం మామూలుగా లౌకికంగా ఏం చెప్పుకుంటాం అంటే వినికి ప్రాణశక్తికి ఉన్న సంబంధం ఏమిటో అది గురువు గారిని అడిగి గురువు గారి ద్వారా తెలుసుకోవాలని నా ఉద్దేశం అండి. తప్పులుంటే నా సాధనలో లోపాలు, ఒప్పులన్నీ గురుపాదాలకు చెందుగాక. స్వస్తి.
విశృంఖల గురించి మాట్లాడుతూ గురువు గారు రామకృష్ణ పరమహంస, శ్రీ 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 భారతీ గీత స్వామి గురించి కూడా మాట్లాడారు. వారికి ఒకసారి నమస్కారం చేసుకొని నెక్స్ట్ లక్ష్మి గారు మాట్లాడతారు.
శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం అమ్మవారి నామాలు చందసార నుంచి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని వరకు 8 నామాలు చెప్పుకున్నామండి. చందసార అంటే ఏమంటే చందసార, శాస్త్రసార, మంత్రసార ఈ 3 నామాలు శ్రీవిద్య యొక్క స్వరూపం గురించి తెలుపుతాయండి. చందసార అంటే వేదమునకు సారం అని అర్థం. సారం అంటే అర్థం ఏంటంటే తాత్పర్యము లేక ఉద్దేశం అని వస్తుంది. ఛందస్సు అంటే వేద మంత్రముల యొక్క గమనమును ఛందస్సు అని అంటారు. అమ్మ ఛందసార అంటే అర్థం ఏంటంటే వేదం నాకు సారం అని. శాస్త్రసార అంటే గురువుగారు చెప్పినట్లుగా వేదం ఒక్కటే శాస్త్రము. శాస్త్రం యొక్క సారమే అండి శాస్త్రసార అంటే. మనకు మిగతా శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే శృతి, పురాణం, ధర్మశాస్త్రం, ఆగమశాస్త్రం అని ఉన్నాయి. కానీ ఈ అన్ని శాస్త్రాల్లో కూడా వేదం మనకి గోచరిస్తుంది అన్నమాట. కాబట్టి శాస్త్రసార అంటే శాస్త్రముల యొక్క సారం అని. మంత్రసార అంటే మంత్రముల యొక్క సారం అమ్మవారు అని దీని అర్థము. మంత్రం అంటే ఏం చెప్పారంటే మంత్రం అనేది వాక్కు నుంచి మనల్ని వాక్కు నుంచి మనస్సులోకి తీసుకొని వెళ్ళి మనస్సులో నుంచి పరమాత్మలోకి మనల్ని తీసుకుని వెళ్ళేదాన్ని మంత్రము అని అంటామన్నమాట. మంత్రములన్నీ కూడా మనము అర్థం తెలుసుకొని దాన్ని చేసినట్లయితే మనకు పరిపూర్ణమైన సిద్ధి మనకు లభిస్తుంది. అన్ని మంత్రముల యొక్క సారం అమ్మవారు అని. ఈ 3 సారం అంటే దానికి ఇంకొక అర్థం ఉందండి, బలం అని అంటాము. కాబట్టి ఈ 3 మనం ఏం చెప్పొచ్చు అంటే సమస్త వేదములకు, శాస్త్రములకు, మంత్రములకు అమ్మవారే బలం అని ఇంకొక అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ మనం అమ్మవారి నామం తలోదరి. తలోదరి అనేది అమ్మవారి యొక్క రూపం గురించి వర్ణించడం అనేది జరిగింది. ఇక్కడ తలోదరి అనే దాన్ని మనం గురువుగారు మూడు విధాలుగా దీన్ని వివరించారు. ఉదరం అంటే నడుము అని, తలం అంటే సమంగా ఉండేది అని. నడుము సమంగా ఉన్నది అన్నటువంటి ఒకనొక అర్థం అండి ఇది. ఇదేంటిదంటే ఫిజికల్ అపియరెన్స్ గురించి మదర్ గురించి చెప్తున్న అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు గురువుగారు ఇలా చెప్పారు. దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. శాస్త్రపరమైన అర్థం ఏంటి అంటే శాస్త్రపరంగా మనం ఉదరం అంటే లోపలి భాగం అని అర్థం అన్నమాట. తలం అంటే స్థానం లేదా లోకం లేక చోటు అని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. దీన్ని మనం ఎలా అంటే సర్వలోకములు తనలోనే కలిగినటువంటి తల్లి అని చెప్పి ఇంకొక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం కూడా ఉందండి. కటకపాది సంఖ్యాశాస్త్రం ప్రకారము త తా అంటే ఆరు నంబరు, లా అంటే మూడు అనే నంబరు. తాలా అంటే 6+3 మనకి 9 అన్నమాట. నవ ఆవరణలను తనలోనే కలిగినటువంటిది అని ఇంకొక అర్థం కూడా ఉంది తలోదరి అంటే. నెక్స్ట్ వచ్చేసి మన ఉదార కీర్తి అని ఉందండి. ఉదార కీర్తి అంటే ఉదారం అంటే దాపరికం లేకుండా ఉండేది అని అర్థం దీనికి. ఉత్ అంటే గొప్పగా ఉత్కృష్టంగా అని అర్థం కలదు. ఉదార కీర్తి అంటే దాపరికం లేకుండా అపరిమితమైనటువంటి మహత్తరమైన గొప్పగా విస్తరించిన కీర్తి కలది అని అమ్మవారికి దీని యొక్క నామం అండి. ఉద్ధామ వైభవ, ఉద్ధామ వైభవాన్ని ఉత్ ధామ వైభవ. ఉత్ అంటే ఉత్కృష్టంగా అని, ధామ అంటే ప్రకాశిస్తున్నటువంటి, వైభవ అంటే వైభవం కలది, ఉత్కృష్టంగా ప్రకాశిస్తున్నటువంటి వైభవం కలది అని దీనికి ఒక అర్థం కలదు. ఇంకొకటి ఏమంటే వైభవంని మనము ఇంకొకలాగా కూడా చెప్పచ్చు. విభు భావంనే వైభవం అంటారండి. విభు అంటే విభుత్వం, నాయకత్వం, శాసకత్వం అన్నమాట. అన్నింటినీ అన్నింటికీ ఉన్నతంగా ఉంటూ ప్రకాశింప చేస్తున్నటువంటి అధికారిని అని దీనికి ఇంకొక అర్థం కలదు. మనం దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే గురుగారు చెప్పినట్లుగా ఉద్ధామములై ప్రకాశించుచున్నది, ఉద్ధామముగా లోకం ఇయలున్నది, ఉద్ధామమైన సంపదలు కలది అని దీనికి ఈ విధంగా మూడు రకాలుగా గురువుగారు చెప్పారు. ఇంకొక అర్థం కూడా ఉందండి దీనికి. ఉదితి అంటే ఏమంటే సూర్యమండలాంతర వర్తి అయినటువంటి పరమాత్మని మనము ఉదితి అంటామన్నమాట. ఉద్ధామ వైభవ అంటే సూర్యమండలాంతర వర్తి అయినటువంటి పరమాత్మ స్వరూపిణి అమ్మవారు అని ఈ విధంగా కూడా దీనికి ఇంకొక నామం చెప్పవచ్చు. నెక్స్ట్ వర్ణరూపిణి అనండి. వర్ణరూపిణి మనం ముందు అనుకున్నట్టుగా సూర్యమండలాంతర వర్తి అయినటువంటి పరమాత్మ అమ్మవారు సూర్యమండలం నుంచి వస్తున్నటువంటి కాంతి నుండి వర్ణములు ఇస్తున్నది కాబట్టి అమ్మవారిని వర్ణరూపిణి అని కూడా మనము పిలవడం అమ్మవారిని కొలుస్తాము. ఇంకొక అర్థం ఏమిటంటే అక్షర స్వరూపిణి అని కూడా ఇంకొక అర్థం కలదండి. ఇంకా మూడో దానికి నియమం అంటే వర్ణం అంటే ఇంకొక నామం కలదు. మామూలుగా మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే వర్ణం అంటే జాతులు, విభాగం అని ఇంకొక అర్థం కలదు. దీనికి ఏంటిదంటే చాతుర్వర్ణ రూపిణి అని. మనుషులు యాక్చువల్గా గుణము కర్మలను అనుసరించి ఆ వర్ణంలో మనుషులు అనేది పుడతారు. అమ్మవారే వారిని వారి యొక్క గుణములను అనుసరించి కర్మలను అనుసరించి ఒకనొక వర్ణంలో వాళ్ళకి పుట్టించి అక్కడి నుంచి తను మోక్షంని కలిగిస్తుందన్నమాట. అందుకే మోక్షం సంపాదించడానికి మనము ఒక వర్ణంలోనే జన్మం తీసుకోవాలని ఏం లేదు. అమ్మవారు అందరికీ సమంగా తన్ని ఆరాధిస్తే చూసుకుంటుంది. దీనికి ఇంకొక అర్థం కలదండి. నెక్స్ట్ ఇంకొక దీన్ని ఇవి మూడు విధాలుగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటిదంటే మనం ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్టుగా విభు అంటే అనేక రూపంలో అవుతున్నది అని. అనేక రూపములుగా అవుతున్నది అంటే ఏంటిదంటే అమ్మవారు ఒక్కరే కానీ ఆమె వేరు రూపాలుగా మనకు గోచరిస్తూ ఉన్నది అన్నమాట. వివిధ రూపాలను ధరిస్తూ ఉంటుంది. వివిధ రూపాలని ధరిస్తూ ఉన్నప్పుడు ఎలా అంటే మనకు సరస్వతినే మనకు తన రూపం ఒకటే కానీ ఒకసారి తన యొక్క వర్ణము తెల్లగా చెప్పుకుంటాము లక్ష్మీ సరస్వతి అని, ఇంకా వేరే సరస్వతిని అలాగా దుర్గాని కూడా వేరువేరుగా వారి యొక్క నామములను బట్టి వర్ణాలు మారుతూ ఉంటాయన్నమాట. అందుకని ఆ విధంగా కూడా అమ్మవారిని మనం వర్ణరూపిణి అని చెప్పి అంటారండి. ఇది ఒక దీనికి నాలుగు రకాలైనటువంటి అర్థాలు వర్ణరూపిణికి. నెక్స్ట్ వచ్చేసి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని అంటే జన్మ మృత్యు జర అనే తాపముల నుంచి విశ్రాంతి ఇచ్చినది. ఇక్కడ జర అంటే క్షీణించడం అంటే మృత్యు అన్నమాట. ఇది మనకి మూడు శరీరాల్లో జరుగుతుందండి. స్థూల సూక్ష్మ కారణ మూడింటి శరీరాల్లో కానీ మూడు శరీరాలకి జన్మము మృత్యువు జర క్షీణించడము అనేటువంటివి తాపాలు ఉంటాయన్నమాట. ఈ మూడు శరీరాలు పోతే అప్పుడు మనకు ఈ మూడు శరీరాల్లో ఉన్నటువంటివి ఈ జన్మ మృత్యు జర అనే తాపాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనకి విశ్రాంతి వస్తుంది. ఇది అమ్మ మాత్రమే ఇవ్వగలదు. ఇది ఇది ఈ స్థితిని పొందినప్పుడు మనుషులు మోక్షం పొందుతారు. ఇది స్థితి మోక్ష స్థితి. స్వస్తి అండి. శ్రీమాత్రే నమః.
లక్ష్మి గారు మోక్ష విద్య గురించి చక్కగా చెప్పారు. ఇప్పుడు హేమజ గారు.
నమస్తే అండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. శ్రీమాత్రే నమః. లలితాంబమైన భాద్రపద ఏకాదశ మురళికి నా నమస్కారములు. సర్వోపనిషద్ ఉద్గుష్ట శాంతితీత కళాత్మిక. ఈ శ్లోకపాదంలోని సర్వోపనిషద్ ఉద్గుష్ట నామ వివరణ. సర్వ ఉపనిషద్ ఉద్గుష్ట. ఘుష్ట అంటే ఘోషింపబడినది, అంటే గొప్పగా చాటింపబడినది. ఉద్ఘోష అంటే ఎలుగెత్తి చాలా గొప్పగా చాటింపబడినది అని అర్థం. ఏది చాటింపబడినది? ఇది తప్ప మరొకటి వేరేది ఏదీ లేదు, ఇదే సత్యము అని చాటింపబడింది. ఏమిటా సత్యము? అన్ని ఉపనిషత్తులు చెప్పే సత్యము ఒక్కటే, అదే పరబ్రహ్మము, అదే అమ్మవారి స్వరూపము. ఇదే విష్ణు సహస్రనామాల్లో సుఘోష సుఖద సువృత సుహృద్ అని చెప్పారు. అంటే ఇదే ఇదే తత్వాన్ని శ్రీ విద్య ఉపాసన. అమ్మవారి తత్వమే శ్రీ విద్య. అంతేకాని అమ్మవారు వేరు, శ్రీ విద్య వేరు, శ్రీ విద్యలో చెప్పింది వేరు అని కాదు, ఉపనిషత్తుల్లో చెప్పింది వేరు అని కాదు. దేనికి భేదము లేదు, అన్నిట్లో చెప్పింది ఒకటే అని గురువు గారు ఒక్కి నొక్కానిచ్చారు. అయితే ఉపనిషత్తు అనే పదానికి అర్థం ఏంటి? ఉప నిహంతి అంటే బ్రహ్మతత్వాన్ని మన మనస్సుని చేరువవుతున్నప్పుడు పూర్వజన్మ వాసనలనే అజ్ఞాన సంస్కారములు మనల్ని దానికి దూరం చేస్తూ ఉంటాయి. అలా అయితే ఆ దూరాన్ని కూడా ఆపుతుందన్నమాట, దాన్ని ఉపనిషత్తు అంటారు. బ్రహ్మతత్వానికి మన మనస్సుని దగ్గరికి చేరుస్తూ పూర్వజన్మ వాసనలనే అజ్ఞాన సంస్కారాలను దూరం చేసేదే ఉపనిషత్తు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే ఈ ఉపనిషత్తులని గురుముఖత నేర్చుకోవాలి. అందుకనే ఉపనిషత్తుల్ని మొదలు పెట్టేటప్పుడు గురువు గారితోటి పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే అని పలుకుతారు. అయితే ఈ ఉపనిషత్తుల యొక్క లక్ష్యం ఏంటి? భేదభావములను తొలగించడం. ఎవరి మధ్య భేదభావములు? జీవేశ్వరుల మధ్య ఉన్న భేదమే అవిద్య. ఆ అజ్ఞానమును తొలగించి జీవ బ్రహ్మైక్యాన్ని కలిగించడమే ఉపనిషత్తుల యొక్క లక్ష్యం. అయితే ఈ లక్ష్యం చెప్పారు. ఇప్పుడు దీని తత్వం ఏంటి? అంటే ఉపనిషత్తులు చెప్పినా ఏం చెప్పాయి? ఉపనిషత్తులు ఏమని ఘోషించాయంటే ప్రణవమే పరబ్రహ్మమని ఘోషించాయి. ఇదే వర్ణరూపిణి నామంలో చెప్పేదే. ప్రణవమే అమ్మ యొక్క రూపము. ఈ ప్రణవమే పరబ్రహ్మమని ఉపనిషత్తులు ఘోషించాయి. ఆ తత్వమే అమ్మవారు. అమ్మవారి తత్వం ఎలా ఉంటుందంటే అది ఈ శ్లోక పాదంలో చెప్పారు. శాంతితీత కళాత్మిక. శాంతితీత కళాత్మిక అంటే తురియ తంత్రశాస్త్రంలో తత్వశాస్త్రంలో తత్వశాస్త్రంలో తురియం అని చెప్పిన దాన్ని తంత్రం తురియాతీత అని చెప్పింది. తురియాన్ని తత్వము శాంతం అని చెప్పింది. అప్పుడు దాన్ని శాంతితీత అన్నారు. అయితే ఏంటి శాంతితీత? జీవనంలో నుంచి చైతన్యం వెళ్ళిపోతే అదే శాంతి అని అనుకుంటాం. కానీ ఈ శాంతి అంటే పర్మనెంట్గా కాదు. అంటే దేనికి? జీవునికి మాత్రమే శాంతియా? ఆత్మకి శాంతి లేదా? ఇదే ఆ శాంతానికి ఆవల ఉన్నది, అదే శాంతితీత. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఆకాశానికి శాంతము అని అర్థము. అమ్మ ఆకాశానికి అవతల ఉంటుంది, అంటే ఆవల ఉంటుంది, అంటే ఆకాశానికి పైన ఉంటుంది. అందుకనే శాంతితీత అన్నారు. ఇంకొకటి శాంతితీత కళ. కళ అంటే ప్రకాశము, విద్య. అద్వైత నిర్వానంద బోధధ అంటే ఏ విద్య అయితే అద్వైత జ్ఞానాన్ని బోధిస్తుందో ఆ విద్యని శాంతితీత కళ అన్నారు. ఆత్మిక అంటే రూపం. అమ్మ ఆ శాంతితీత కళ యొక్క రూపం, అందుకే శాంతితీత కళాత్మిక. ఆ విద్యే అమ్మవారి స్వరూపం. అద్వైత జ్ఞాన విద్య ఎక్కడి నుంచి లభిస్తుందో అది శ్రీ విద్య, అదే లలితా సహస్రనామాలు. అయితే ఇప్పుడు ఉపనిషత్తులు ఘోషించాయి. ఏమని ఘోషించాయి? అమ్మ పరబ్రహ్మమే, అమ్మే సత్యము అని ఘోషించాయి. అయితే దాని లక్షణం ఏంటి? అదే శాంతితీత కళాత్మిక. ఇప్పుడు ఆ స్వరూపం యొక్క లక్షణాలు చెప్తున్నారు నెక్స్ట్ యొక్క శ్లోక పాదంలో. అదేమిటంటే గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప. ఈ శ్లోక పాదంలో గకార వర్ణం బీజాక్షర రూపంలో నిక్షిప్తమై ఉన్నది. గా వర్ణానికి గొప్పతనము శ్రేష్టము అని అర్థము. గంభీర నామార్థం. గంభీరము అంటే తానేమిటో తెలియనిది, లోతైనది, అంతుపట్టనిది. సమస్త బ్రహ్మాండాలు అన్ని అమ్మలోనే ఉన్నాయి. మరి అలాంటి జగన్మాత ఎంత లోతైనదో కదా. అలాంటి అంటే అమ్మ సమస్త విశ్వానికి ఆధారమైన సూక్ష్మతత్వం. ఆనంద్యాద్ గంభీర అని ఆగమశాస్త్రాలు పలుకుతున్నాయి. అనంతమైనది కాబట్టి గంభీరమైనది. దీనికి ఉదాహరణగా ఇలా చెప్పారు. సముద్రంలో మనం ఎంత లోపలికి వెళితే అంత విలువైన ముత్యం దొరుకుతుంది. అయితే మన హృదయం అనే సముద్రంలోకి అంటే అంతరాళంలోకి అదే అంతర్ముఖమైతే అమ్మని తెలుసుకునే బ్రహ్మానుభవం పొందుతాము. అంతఃవిచారణ వల్ల అనుభవంలోకి వస్తుంది కాబట్టి గంభీర. అమ్మవారికి అమ్మవారిని శివసూత్రం మహాహ్రదము అని వర్ణించింది. హ్రదము అంటే మడుగు. మహాహ్రదము అనంటే అతిపెద్ద మడుగు అని అర్థం. అతిపెద్ద మడుగు అనే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని శివసూత్రం వర్ణించింది. అదే బ్రహ్మహ్రదము. విష్ణు సహస్రంలో కూడా మనకు మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి, ఇక్కడ కూడా మహాహ్రదము అని చెప్పారు. అంటే అమ్మవారికి విష్ణువుకి భేదము లేదు. ఇంకా గంభీరం అంటే మంత్రపరంగా చూస్తే మనకి ఉపదేశించిన మంత్రాన్ని జప చేయగా చేయగా ఆ మంత్రము యొక్క తేజస్సు ఆ మంత్రము సిద్ధిస్తుంది. మొదట అది సిద్ధి
గారు మీ దగ్గర వాయిస్ ప్రాబ్లం ఉన్నట్టు, నెట్ ప్రాబ్లం ఉన్నట్టునండి, వినపడట్లేదు.
మీరు కొంచెం వీడియో ఆఫ్ చేయండి లేకపోతే. థ్యాంక్ యూ.
మనం చేయలేము అంటే అక్కడ.
ఓకే, హిమజ గారికే చెప్తున్నాను.
అలాగే తైత్రీయ ఉపనిషత్తు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే జీవభావం ఈశ్వరభావంతో లీనం అవ్వాలి. అలా చూస్తే జీవుని నుంచి భూమికి, భూమి నుంచి నీటికి, నీటి నుంచి అగ్నికి, అగ్ని నుంచి వాయువుకి, వాయువు నుంచి ఆకాశం వరకు వెళ్ళాలి. అయితే ఈ ఆకాశానికి ఆవల ఉన్నది అమ్మ. అదే మనం ఈ పంచభూతాత్మకమైన ప్రకృతిని దాటితే అమ్మలోకి చేరుతాం. అందుకే అమ్మ గగనాంతస్థ. తర్వాత నామం గర్విత. పరమాత్మ ఆకాశమునందు చెట్టులా స్తబ్దుగా ఉంటాడు. అంటే పరతత్వం అందరి పట్ల నిర్వికారంగా ఉంటుంది. తన దగ్గర ఉన్నది ప్రకటింపబడడం అని గర్వానికే అర్థం. అది ఎలా అంటే దీపం నుంచి కాంతి, పువ్వు నుంచి పరిమళం ఎలా ప్రకటింపబడుతుందో అలాగే అమ్మ యొక్క విభూతులు, అమ్మ యొక్క కళ వివిధ విభూతుల రూపంలో ప్రపంచమంతా ప్రకటింపబడి ఉన్నది. అమ్మకు ఏకా అనే నామం. అమ్మ నీకు సమానమే లేదు, మరి అధికం ఎక్కడా? ఇదే సమానాధిక వర్జిత నామం. పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు ఏక అహం బహుశ్యాం అని పలికాడు. ఆ అహమే శక్తి. ఈ అహం జీవులకుంటే ఇదహంత. ఇదే పరమాత్మది అయితే పర అహంత. ఎక్కడ అయితే చైతన్యం ఉంటుందో అక్కడ అహం అనే స్ఫురణ ఉంటుంది. అట్టి చైతన్య రూపమైన జగదంబ పాదపద్మములకు నా మురళిని సమర్పిస్తూ స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురువే నమః. గానలోలుప. అమ్మవారికి సంగీతం అంటే చాలా ఇష్టమంట. అమ్మ మణిద్వీపంలో అన్ని రాజలాంఛనాలు ధరించి మహారాణిలాగా సింహాసనంపై కూర్చుంది. అక్కడ ఆమె ముందు ఒక్కొక్కరు చేతులు ముడుచుకొని నమస్కారం చేస్తున్నారు. ప్రతి వారి గొంతులోంచి నాదం పలుకుతుంది. బ్రహ్మానంద భూతితో చేసేటటువంటి ఒకనొక స్పందన అదే గానలోలుప. అందుకే ఆ తల్లి సంగీత దేవత, సంగీత ప్రియ, సంగీత స్వరూపిణి. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరితాం తాం నమామి శివకాంతాం అని మహాకవి కాళిదాసు ఎంత చక్కగా కీర్తించారు ఆ తల్లిని. కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. కల్పన అంటే తయారు చేయుట అని అర్థం. తయారు చేయగలగడాన్ని కల్పనా శక్తి అంటారు. కల్పన చేసింది తల్లి, కల్పన జగత్తు. అమ్మవారికి కల్పన అయిన ఈ ప్రపంచంలో ఉన్న సుఖము దుఃఖము అమ్మవారికి లేవు కనుక ఆ తల్లి కల్పనారహిత. దృగ్రూప చైతన్యం అమ్మవారు, దృశ్య రూపం ప్రపంచం. వేదాంత పరంగా కల్పన అనగా వాసనామయ్యే దృశ్య వీచయ అంటే వాసనమైన వీచికలు అని అర్థం. వీచికలు అంటే తరంగాలు. మన మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి కల్పించుకుంటూ ఉంటుంది. దుఃఖ తరంగాలు వస్తే ఏడుస్తూ, సంతోష తరంగాలు వస్తే నవ్వుతూ ఉంటారు. ఈ తరంగాలు లేని స్థితియే గంభీరం, అది నిర్వికారం. నిర్వికార స్థితియే కల్పనారహిత. ఎటువంటి అలజడులు అల్లకొలలు లేని నిశ్చల స్థితి. అప్పుడు నీలో ఉన్న అంతర్నాదాన్ని ఆస్వాదించగలవు, అదే గానలోలుప. నిండైన ఆనందానుభూతి ఆ స్థితియే కాష్ట. వేదాంత పరంగా కాష్టం అంటే ఏకస్థితిలో ఉండిపోవటం. నిర్వికార స్థితికి కాష్టము అని పేరు. కాష్టానికి ఇంకో అర్థము. భీమా అనేవాడు ఆ శివుడున్నాడంట. ఆకాశమూర్తి అనే శివుడు భీముడైతే ఆయన భార్య కాష్ట, అనగా దశదిక్ స్వరూపిణి అంటే పది దిక్కులుగా ఉన్న తల్లి. వేదాంత వాక్యంపై నిష్ట ఉంటే దాన్ని కాష్ట అంటారు. ఇక్కడ కాలం యొక్క పర్యాయ పదమే కాష్ట. 18 రెప్పపాటు కాలాన్ని కాష్ట అంటారు. ఇది సూక్ష్మ కాలరూపిణి. కాంత కాంతార్థ విగ్రహ. కమనీయత్వాత్ కాంతాత్ కమనీయమైంది కాంత. అకాంత అంటే దుఃఖంను నశింపచేయనది అని అర్థం. కాంత కాంతార్థ విగ్రహ అంటే శ్రీచక్ర రూపిణి. కార్యకారణ నిర్ముక్త. ప్రాపంచిక వస్తువు వికారం లేనిది. కామకళి తరంగిత. తరంగిత అంటే పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ. అమ్మవారి ఆనందం తరంగాలుగా అనంతంగా వస్తున్నాయంట. సృష్టి స్థితి లయ అనబడే కేలి నిరంతరం చేయటం వలన ఇది కామకేలి తరంగిత అయింది. బిందు మధ్య ఉన్న తల్లి మహాకామేశ్వరి. ఆవిడికి కలిగిన స్పందనే కేలి. ఈ స్పందన వలన త్రికోణాలు చతురస్రాలు తయారయ్యాయి. ఇవి బిందు మధ్య ఉన్న కామేశ్వరి యొక్క కేలి వలన ఏర్పడినది. ఇది శ్రీచక్ర రూపమే. కనత్కన తాటంక. తాటంకాలు అంటే చెవి కమలు. ప్రకాశిస్తున్న బంగారపు తాటంకులు కలది. ప్రకాశించు అనేది మంత్రం యొక్క లక్షణం. ఒక్కొక్క మంత్రం సువర్ణకాంతను వెదజల్లుతుంది. తాటంకం అనే దానికి గురు అక్షరం, దీర్ఘాక్షరం అని అర్థం. కనత్కన తాటంక అంటే ప్రకాశమైన దీర్ఘాక్షరం అమ్మ యొక్క రూపం. ఈ దీర్ఘాక్షరమే ప్రణవనాదం అంటే అమ్మ ఓంకార రూపిణి. ఇంకో అర్థం, గుప్త ప్రణవం మొదలుకొని మహాప్రణవం వరకు బీజాక్ష రూపిణి. మెరిసిపోతున్న తాటంకాలతో కూర్చున్న ఆ తల్లి లీలతో రూపం ధరించింది కనుక లీల విగ్రహధారిణి. లీల అంటే తన ఇచ్ఛతో తాను భక్తులను, అనగా మనందరినీ అనుగ్రహించడం కోసమని దివ్య మంగళ విగ్రహ రూపమును ధరించి వచ్చింది. లీల అంటే ఆనందము, అనాయాసము, ప్రేమ, కరుణ అని చెప్పారు. లీలా విగ్రహధారిణి అంటే కరుణతో విగ్రహం ధరించినటువంటి తల్లి. ఆ తల్లికి శతకోటి నమస్కారాలు. శ్రీ మాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ.
శ్రీ మాత్రే నమ. ఇప్పుడు ఉమా గారు మాట్లాడతారు.
శ్రీ గురుభ్యో నమ. శివాయ గురవే నమ. శ్రీ మాత్రే నమ. అజ అంటే శాశ్వతము, నిత్యము, పుట్టుక లేని అమ్మ. ప్రతి వారికి ఏది కావాలో అది వెదజల్లుతున్నది తల్లి. క్షయ వినుర్ముక్త అంటే పుట్టుక పెరుగుట లేవు అమ్మకు. ముగ్ధ లలితమ్మ ప్రసన్నంగా ఉంటారు. భగవంతుని రూపం నిత్యం, జ్ఞానానంద విగ్రహములు, జ్ఞాన స్వరూపములు. నిత్యం 16 వయసులో ఉంటారు అమ్మ. ఎల్లవేళలా పూర్ణ రూపంలో ఉంటారు. క్షిప్ర ప్రసాది. క్షిప్ర అంటే వెంటనే కరుణిస్తుంది తల్లి. ఉమా సమేత శివుని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది. వారికి ఆ జన్మలోనే మోక్షం వస్తుంది. గత జన్మలో ఎన్నో యాగములు ఆరాధనలు చేస్తే అమ్మను ఆరాధించే భాగ్యం లభిస్తుంది. శ్రీచక్ర ఆరాధన చివరి జన్మకు లభిస్తుంది. అమ్మ మోక్షం ప్రసాదిస్తుంది. అంతర్ముఖ సమారాధ్య. గురుగారు ఈ నామాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు. అంతర్ముఖుల చేత సంపూర్ణంగా సమగ్రంగా ఆరాధింపబడే తల్లి. అమ్మకి మనం మనస్సు అర్పించాలి. విద్యామయం భావయత్ అంటే
సర్వం విద్యామయం. భావనాయోగం గురించి చాలా చక్కగా వివరించారు మన గురువు గారు. జ్ఞానం అజ్ఞం, అంటే ఎవరిని ఆరాధిస్తున్నామో వారి తత్వం తెలుసుకోవడం. జ్ఞేయం హవిహి, అంటే తెలుసుకున్న వస్తువు హవిస్సు. జ్ఞాత హోత, హోత అంటే అగ్నిహోత్రంలో ఆహుతి వేయవాడు. ఈ మూడి మధ్య అభేద భావాన్ని మననం చేసుకుంటే అదే శ్రీచక్రార్చనం. కామేశ్వర ఆనంద శక్తి అమ్మ, మనలో ఉన్న ఆత్మస్వరూపం లలితమ్మ అని గ్రహిస్తే సిద్ధి లభిస్తుంది. అమ్మకు ఏది అర్పించినా భావించి చేయాలి. అమ్మని నిరంతరం తలుచుకోవాలి, భావించాలి. భావనతో పూజ చేస్తే పార్వతీ పరమేశ్వరులతో ఐక్యం అవుతారు, మోక్షం పొందుతాం. బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతుకుతున్నాం అమ్మని, కానీ భావనతో అమ్మని మన మనసులో ధ్యానించాలి. మంత్రం, శ్రవణం, మననం, నిధి ధ్యాసలతో అమ్మని నిరంతరం ధ్యానించుకోవాలి. త్రయి అంటే వేదము, అమ్మ వేద స్వరూపము. నాలుగు వేదములు మూడు రూపములతో ఉంటాయి, రుగ్, యజు, సామ రూపం. త్రయి అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక అర్థం అని మూడు అర్థాలు ఉంటాయి. లలితమ్మ వేద స్వరూపిణి, త్రివర్గ నిలయ. అమ్మ ధర్మ, అర్థ, కామ మోక్షాలయందు ఉంటారు. ధర్మం ఆచరించాలంటే మనకి అమ్మ దయ ఉండాలి. వేదములలో మూడు భాగములలో అమ్మ ఉన్నారు. ఓంకారంలో మూడు శబ్దాలు అమ్మ రూపములే. త్రిస్త అంటే మూడింటిలో ఉన్న తల్లి. మూడు లోకములు, మూడు విద్యలు, మూడు వేదములు, మూడు శబ్దాలు, మూడు జ్యోతులు, మూడు గుణాలు, మూడు కాలములలో ఉన్నారు అమ్మ. త్రిపురమాలిని, సర్వరక్షాకర చక్రంలో ఉండే తల్లి త్రిపురమాలిని. మూడు లోకాలలో వ్యాపించి ఉన్నారు అమ్మ. త్రిపురుడు అంటే పరమేశ్వరుడు. మనలో ఉన్న మనస్సు, బుద్ధి, చిత్తంలో వ్యాపించిన తల్లి త్రిపురమాలిని. సర్వం శ్రీ లలితాదేవి చరణారవింద అర్పణమస్తు.
నెక్స్ట్ మధు గారు మాట్లాడతారు.
శివాయ గురువే నమః. నిరామయ, నిరామయ ఆమయములు అనగా ఆది వ్యాధులు. అవి లేనటువంటి తల్లి. ఆ తత్వమును భావించేవాడికి కూడా ఆమయములుండవు. నిరాలంబ, ఆలంబనము అనగా ఆధారం, ఆసరా, భరోసా. అది అక్కర్లేని తల్లి. జగత్తు అంతటికి ఆవిడ ఆధారం. తత్వపరంగా చూస్తే నేను అనే భావానికి ఆలంబన ఏంటి అని విచారిస్తూ వెళ్ళాలి. ముందు అందరం శరీరమని అనుకుంటాం, కానీ ఆలోచించి విచారణ చేయగా చేయగా ఆలంబన చైతన్యమని, అది అమ్మవారని తెలిసి నిరాలంబ స్థితికి వెళ్ళవచ్చు. ఆ స్థితిలో అమ్మతో తాదాత్మ్యమయ్యి అఖండ ఆనందంతో రమించడమే స్వాత్మారామ అనే స్థితి. స్వాత్మారామ అనగా తన ఆత్మయందు తానే క్రీడించి ఆనందానుభవం పొందడం. ఆ ఆనంద స్థితియే అమ్మవారి రూపం. మనం అనుభవిస్తున్న ప్రాపంచిక విషయాలన్నీ ఆభాసలే. అవి ఎటువంటివంటే, రామ కథను విడిచి లౌకిక కథలందు మనసు నుంచి వాడు మానవుడే, పాయసమును విడిచి పరుల ఎంగిలి కోరు వెర్రివాడు కాడే, వెలది గౌరీ అని శివుడు పార్వతీదేవితో అన్నట్లు రచించారు శ్రీ గురువుగారి తండ్రి గారు. అందుకు అటువంటి ప్రాపంచిక విషయాలపై వదిలేసి నిరామయ స్థితిని చేరుకోవాలి. నిరామయ నిరాలంబ స్థితిలో ప్రాపంచిక విష స్పృహ శూన్యమై మనసు, బుద్ధి కూడా ఆత్మతో ఐక్యమవుతుంది. స్వాత్మరామకి రెండు అర్థాలు వివరించారు శ్రీ గురువుగారు. ఒకటవది, ప్రపంచం అమ్మకి భిన్నం కాదు కదా, విశ్వం విష్ణువు, అందుకు తనకి భిన్నం కాని ప్రపంచం ఎందు క్రీడించినది. రెండవ అర్థం, తానే బ్రహ్మమై ఆనంద స్థితిలో ఉండనది. ఆ ఆనందం అమృత ప్రవాహం, అదే సుధాశ్రుతి, చైతన్య ప్రవాహం. సుధ అనగా అమృతం. అది కాక ఇంకో అర్థం, సుష్టు ధీయతే సుఖేన ధీయతే ఇది సుధ. ప్రపంచాన్ని సుష్టుగా ధరించి పరిపూర్ణంగా పట్టి నడిపిస్తున్న చైతన్య ప్రవాహం అమ్మవారు. ఈ నామంలో అమృతేశ్వరి దేవిని ధ్యానించాలి. ఈ తల్లిని ధ్యానిస్తే ఎటువంటి రోగాల నుండైనా బయటపడవచ్చు. ప్రస్తుత పరిస్థితుల నుండి ప్రపంచాన్ని రక్షించగల తల్లి ఈవిడ. అలా రక్షించమని ప్రార్థిస్తూ ఆ తల్లిని ఒక్కసారి ధ్యానిద్దాం. ఈ తల్లి చంద్రకాంత శిలవలే ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రకాంత శిలకి ఒక లక్షణం ఏంటంటే, చంద్రుడి కాంతి పడినప్పుడు చెమ్మగిల్లి కరుగుతూ ఉంటుంది. అలా ఈ తల్లి జ్ఞాన ప్రకాశంతో పాటు ఆర్ద్రత అనగా తేమ కలిగి ఉంటుంది. అది దయకి సంకేతం. జ్ఞానం, దయా కలిసే చిత్ ఏక రసరూపిణి, చిదేక రసరూపిణి. ఈ అమృతేశ్వరి అమ్మవారినే శంకరులు సౌందర్యలహరిలో ఏమని వర్ణిస్తారంటే, తల్లి నీ నుండి వెదజల్లబడుతున్న కిరణముల వెలుగు అంతటా ప్రసరిస్తున్నది. అలా ధ్యానించిన వాడు కూడా అమృత స్వరూపుడే. అతని చూపులు ప్రసరిస్తున్నప్పుడు ఆ చూడబడ్డవాడు కూడా ధన్యుడవుతున్నాడమ్మా అని కీర్తిస్తారు శంకరులు. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృత రసం అనే శ్లోకంలో 20వ శ్లోకం. తర్వాత నామం సంసార పంక నిమగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో మునిగిపోయిన నాబోటి వాళ్ళని బాగా ఉద్ధరించగల పండితురాలు. అజ్ఞానపు ఆనవాలు లేకుండా లాగివేస్తుంది. సంసారం మీద రోత పుట్టాలి అన్నా ఎన్నో యోగాలు ఉండాలంటారు గురుగారు. మనంతట మనం సాధించలేం, అమ్మ అనుగ్రహం ఉండాల్సిందే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అభయం ఇచ్చారు కదా, అనన్యేనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్రత మృత్యు సంసార సాగరాత్. నేను తప్ప అన్య చింతన లేని యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసన చేసేవాడిని మృత్యురూపమైన సంసార సాగరం నుండి సముద్ధరిస్తాను అని. మరి కృష్ణ పరమాత్మ మరి లలితాంబిక ఏంటండి అంటే ఈ ప్రశ్న మనందరికీ సమన్వయ సామ్రాట్ అయిన మన గురుగారి శిష్యులకి రాదు. ఎందుకంటే శ్రీకృష్ణ లలితాంబిక అని గురుగారు బోధిస్తూనే ఉంటారు. అలా ఉద్ధరించబడాలి అంటే అనన్య యోగంతో సాధన చేయాలి. అంతర్ముఖ సమారాధ్య ఫలం వివరించారు ఇప్పటి వరకు. మరి అంతర్యాగం మహా ఉత్కృష్టం కదా గురుగారు అంటే గురుగారు అంటారు, నువ్వు చెయ్యాలి అనుకుంటే ఆవిడే చేయిస్తుంది. అమ్మా నాకు అంతర్ముఖత్వం కూడా చేతకా తల్లి అని ఒక్కసారి అను, ఆవిడే నీ విఘ్నాలన్నీ తొలగించి నీ చేత చేయించుకుంటుంది. నువ్వు అంతర్ముఖ యజ్ఞం చేస్తే ఆవిడకి ఇష్టం కనుక యజ్ఞప్రియ, ఆవిడే నీ చేత చేయిస్తున్నది కనుక యజ్ఞకర్త్రి, మొత్తం దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది కనుక యజమాన స్వరూపిణి. మరి ఆచరించడానికి ధర్మం అన్నీ కావాలి కదా, అందుకే ధర్మాధార. ఆ యజ్ఞమునకు ధనం ద్రవ్యం ఎలా మరి అంటే నేను ఇస్తాగా అంటుంది ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు.
నెక్స్ట్ స్పీకర్ ఇప్పుడు సుజాత గారు.
శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అంతర్ముఖ సమారాధ్య అయిన అమ్మను అంతర్ముఖత్వమును ప్రసాదించమని శరణు వేడిన వారికి ఆ తల్లి సర్వము తానే అంతర్యాగం చేయిస్తుందని చెప్పే నామాలే యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. యజ్ఞప్రియ అయిన తల్లి తానే యజ్ఞకర్త్రి అయి యజమాని అయి ధర్మబద్ధంగా ధనధాన్యాదులను సమకూర్చి యాగమును చేయించి తరింపచేస్తుందని భావం. ఈ తల్లి యజ్ఞేశ్వరి. యజ్ఞాలు రెండు రకాలు, అంతర్యాగం బహిర్యాగం. రెండూ చిత్తశుద్ధిని కలిగించే పవిత్ర కర్మలు. ఈ రెండూ అమ్మవారికి ప్రియములు కనుక ఈ తల్లి యజ్ఞప్రియ. యజ్ఞకర్త భోక్త కూడా ఆ తల్లి అని చెప్పే నామం యజ్ఞకర్తే యజ్ఞకర్త్రి. దీక్షితుడే యజ్ఞం చేసే యజమానిలో కూడా అమ్మే భాసిస్తూ ఉంది కనుక యజమాన స్వరూపిణి. ధర్మమునకు ఆధారమై ఆ ధర్మమునే ఆధారముగా చేసి విశ్వనిర్వహణ యజ్ఞం చేస్తున్న తల్లి ధర్మాధార. యజ్ఞమునకు కావలసిన ధనం, బహిర్యాగానికి ద్రవ్యధనం, అంతర్యాగానికి జ్ఞానధనం సమకూర్చే తల్లి ధనాధ్యక్ష. యజ్ఞద్రవ్యములను పెంపొందించి అందించే తల్లి ధనధాన్య వివర్ధిని. మంత్రంతో యజ్ఞాన్ని చేయించే శ్రోత్రియులైన విప్రులు అమ్మవారికి ప్రీతిపాత్రులు కనుక అమ్మ విప్రప్రియ. అటువంటి విప్రులలోని ప్రాణశక్తి అమ్మ స్వరూపమే అని చెప్తుంది అమ్మ యొక్క విప్రరూపా నామం. విశ్వమంతటిని నియంత్రణగా చరింపచేసే తల్లి విశ్వభ్రమణకారిణి. యజ్ఞద్రవ్యములను స్వీకరించే యజ్ఞాగ్ని అమ్మ. ప్రళయకాలంలో సర్వమును తనను లయం చేసుకుంటుంది కనుక విశ్వగ్రాస. అగ్నిహోత్ర స్వరూపిణి, పగడపు కాంతులతో ప్రకాశిస్తుంది కనుక ఈ తల్లి విద్రుమాభ. విష్ణువుకు అభిన్నురాలై సర్వవ్యాపిక అయిన తల్లి వైష్ణవి. విశ్వమంతా మహాయజ్ఞం. యజ్ఞం నారాయణ స్వరూపం, అమ్మ యజ్ఞస్వరూపిణి కనుక ఈ తల్లి విష్ణురూపిణి. ఈ నామాలలో యజ్ఞ విద్య విష్ణు విద్య దాగి ఉందని గురువు గారు చెప్పారు. ఈ నామాలను శ్రద్ధగా పారాయణ చేస్తే యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందని సెలవిచ్చారు. శ్రీమాత్రే నమః స్వస్తి.
సుజాత గారు చక్కగా ముగించారు ఈరోజు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యాన్ని మన గురుకృపతో ఈరోజు మనందరము మననం చేసుకునే భాగ్యం కలిగింది. అందరు స్పీకర్లు చాలా చక్కగా వివరంగా సారాన్నంతా మనకు అందజేశారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రాపుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణ అధనాస్తధనాస్తంతు జీవంతు శతదాంశతం.
శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం స్వామి సామేని సొగసైన గౌరమ్మనిఖిల జనని నీకు నీరాజనం అంతరాయములను అంతముందించేటి గణనాయక నీకు నీరాజనం శక్త్యాయుధముతో సకలమును పాలించు దేవషణ్ముఖ విభో నీరాజనం దేవషణ్ముఖ విభో నీరాజనం దక్షమక విద్వంస భద్రపదదాయక వీరభద్ర నీకు నీరాజనం శంభువాహనమ శితశైలాభదేహ ధీరనందీశ్వరా నీరాజనం ప్రభు సేవలో మురియు ప్రమథ వరులార నిత్య శివమయులార నీరాజనం నిత్య శివమయులార నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం.